శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వందే గురుపదద్వాంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పరమ భాగవతోత్తములు భక్తులు నాయనార్ల చరిత్ర రేపటితో పూర్తి కాబోతోంది. భగవంతునికి సంబంధించిన చరిత్రమును భాగవతము అంటారు. భగవత ఇదం భాగవతం అంటే ఇది భగవంతునికి సంబంధించినది అని దాని అర్థం. భాగవతులకు సంబంధించింది కూడా భాగవతమే. భాగవతానాం ఇదం అంటే భగవద్భక్తులకు సంబంధించిన చరిత్ర కాబట్టి కూడా భాగవతం అన్నారు. కాబట్టి చీటికి వాటికి భాగవతులందరికీ గమనికాని ఉంటున్నామే, అలా అందరినీ భాగవతులు అనడానికి లేదు. అదో పెద్ద భాగవతం. భాగవతులు అనాలంటే నిజంగా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి భగవద్భక్తి, గురువు మీద భక్తి, పరాకాష్ఠకి వెళ్ళి ఉండాలట. అంటే ప్రహ్లాదుడు, ఈ చిరుతొండ నంబి, శరియాళ్ళుడు, ఇటువంటి వాళ్ళ కోవకి చెందిన వాళ్ళని మాత్రమే భాగవతులు అనాలి. తక్కిన వాళ్ళని కేవలం భక్తులు అంటే చాలు. కాబట్టి ఎప్పుడైనా మీరు సంబోధించేటప్పుడు భాగవతులకి విజ్ఞప్తి అనద్దు, భక్తులకు విజ్ఞప్తి అనండి చాలు. భాగవతులని గురువు గురువుగారు ఇవ్వవలసిందే. నాయన భాగవతోత్తమ అని నా నోటితో అన్నానంటేనే వాడు భాగవతోత్తముడు. లేదా మహానుభావులైన పీఠాధిపతులు, గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప పౌరాణికులు బిరుదు ఇస్తేనే వాళ్ళు భాగవతులు. అందువల్ల కొంచెం భాగవత శబ్దాన్ని ఎక్కువ దుర్వినియోగం చేయకూడదు. కొన్ని శబ్దాలు చాలా పాడైపోతున్నాయి. రాను 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 గురు శబ్దం ఒకటి, ఏం గురు అన్నాం. అరే కాఫీ కొట్టులో కాఫీ తయారు చేసేవాడు గురువే, ఇంకోడు గురువే, లేదా ఇంకోటి అంటే అది ఎలా కుదురుతుంది? గురు శబ్దానికి అపూర్వమైన నిర్వచనం ఉన్నది. తాను ఆ భగవంతుణ్ణి అనుక్షణం హృదయంలో దర్శించి తన భక్తులకి తన ప్రవచనంలో అనుభూతిని అందిస్తూ ఎక్కడికైనా తీర్థయాత్రకు వెడితే చాలు, అక్కడున్న దేవతలో స్వయంగా తాను భగవంతుణ్ణి చూడగలిగేటటువంటి వాడు గురుడు. స్తంభంలో, తలుపులో, పుస్తకంలో, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడగలగాలి. ప్రతి పదము వెనకాతలో ఉన్న గూఢార్థం తెలుసుకోవాలి. ఈ పదాలు చాలా ప్రమాదకరమైన వండవి, ఇవి కొంప ముంచేస్తాయి. అందువల్లే ఒక పదం వాడామంటే ఆ పదం యొక్క అంతరార్థం ఏమిటో తెలుసుకుని వాడాలి. అలా వాడకపోతే ఏమీ ఉపయోగం లేదు. ఇవాళ తెల్లవారులేస్తే రకరకాల పదాలు అందరం వాడేస్తున్నాం, కానీ ఆ వాడే ముందు కొంచెం ఆచితూచి వాడేవారు. సామాన్యులకి ఏ పదం వాడినా దోషం ఉండదు, కానీ పండితులకి మాత్రం దోషం ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే వీడు కొంచెం చదువుకున్నవాడు కనుక. బుధ శబ్దం ఉందనుకోండి, బుధుడు అంటే పండితుడు అని అర్థం, బుధుడు అంటే దేవత అని అర్థం. ఇవి ద్వంద్వార్థాలతో కూడినవి. అందుకే సమయమును బట్టి, ఉదాహరణకి నేను అవధానంలో ఉన్న చారణులైన మహానుభావులు అన్నాను. అంటే ఆకాశంలో తిరుగుతారు వాళ్ళు, అందుకని చారణులు అన్నారు. ఆకాశ మార్గంలో తమ దివ్యశక్తితో చెరిస్తారు కాబట్టి వాళ్ళని చారణులు అన్నారు.
అక్కడ సాభిప్రాయం అనమాట. ఆకాశంలో తిరగకపోతే వాడు చారణుడు కాదు. వ్యవహారంలో మిస్టర్ చారణ్ అని పేరెట్టుకోవచ్చు కాక మీరు, ఆకాశంలో కాదు నేల మీద కూడా తిరగలేని వాడు కూడా చారణ్ అవ్వచ్చు. అందువల్ల అక్కడ ఏ సందర్భాన్ని బట్టి వాడుతున్నామో తెలుసుకోవాలి. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న నాయనార్లందరూ అటువంటి భాగవతులు అనమాట. వాళ్ళు ప్రపంచంలో ప్రతి ప్రాణిలో పరమాత్మను చూశారు, ఇతరులకు చూపించగలిగారు, వాళ్ళు ఏ పనైనా చేయగలిగారు, పరమాత్మ కోసం ప్రాణత్యాగం కూడా చేయగలిగారు వాళ్ళు. ఆ మహానుభావుల్లో ఒకడైన చిరుతొండ నంబి కథ మనం చెప్పుకుంటున్నాం. ఇతడు కంచిలో ఇంద్రుడు వర్షం కురిపించగా, శివాజ్ఞతో వర్షం కురిపించగా, 3 ఏళ్ళు 21 రోజులు ఆ వర్షధారలలో కాంచీపురంలో ఉన్న నానా రకాలైనటువంటి యతులకు జోగులకు భోజనాలు పెట్టాడు. ఎంతమంది అండి, ఒకళ్ళ ఇద్దరయ్య రకరకాలు యతుల్లో అందరూ యతులు గారు, అందరికీ యతులుండవు, అందరికీ మతులు ఉండవు. ఓ వాళ్ళలో చాలామంది ఉన్నారు యోగులు, గంధర్వులు, సిద్ధులు, రససిద్ధులు, భక్తులు, సన్యాసులు, మాఠులు, ఇంతమంది ఉన్నారట. అందుకే బధిర పంగ్వంద భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతి తిక్షపణ కావధూత కాపాలికాధ్యనాథులు అన్నారు ఏకంగాలసాని భద్ర గారు. అయితే కొంతమంది జటాధారులు బాగా అట్టగట్టిన జడలు నెత్తి మీద పెట్టుకుంటారు, అంటే జుట్టు ఉంది కనుక. ఈ విధంగా జడలు ధరించే వాళ్ళని జటిలురు అంటారు. పరివ్రాజకులను కొంతమంది ఉన్నారు. వీళ్ళ ఆచారం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ పరివ్రాజకులు తక్కువగా మాట్లాడతారు. ఎవరింటికైనా పిలిస్తే అని సైగ చేస్తారు. ఆ సైగను అవతల వాడు అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఏమిటి సైగలు అని అడగకూడదట. ఆ సైగను కనిపెట్టడం అంత కష్టం. కనిపెట్టడానికి మళ్ళీ ఇంకోటి పెట్టుకెళ్ళాలి. అంటే వాడు ఏమిటి, నేను నీ ఇంటికి వస్తే నేను ఏమి చెప్పినా చేస్తావా, అంటే అయితే ప్రాణం ఇస్తావా లేదా ప్రాణం నిలబెడతావా అని ఇలా చూపిస్తాడట. అన్నిటికీ సిద్ధపడితే వాడింటికి తీసుకెళ్ళాలి. వాడి ఇంట్లో అప్పుడప్పుడు కావాలని గదిలోనే మలమూత్ర విసర్జన చేసేస్తారట. అవి తొడవాలి మనం. ఇదో పెద్ద గొడవ. అలాంటి పరివ్రాజకుల్ని కూడా ఇంటికి పిలిపించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అసలు పరివ్రాజకులు ఎక్కడున్నారులేండి, చాలా కష్టం. వాళ్ళు ఉన్న హిమాలయాల్లో ఉంటారు, మనబోటి వాళ్ళు వెళ్ళక రారు. అతిథులు, తిథితో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే ఎప్పుడు వస్తే వాళ్ళని అతిథులు అంటారు. కొంతమంది చూడండి, సాయంత్రం 6 ఇంటికి వచ్చి మంత్రం ఇస్తావా లేదా, 6 ఇంటికి మంత్రం ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడమే, దానికి ఒక పద్ధతి లేదు. అలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అన్నం పెట్టకపోతే అల్లరి చేసేవాడిని అతిథులు అంటారు. వాళ్ళకి అన్నం పెట్టి తీరాలి. ఆ రోజుల్లో అలాంటి వాడిని పూజించేవాళ్ళు ఎక్కువ మంది అతిథులే ఉంటారనమాట. హఠాత్తుగా 12:45 వచ్చి మేము 6 గురం భోజనానికి వచ్చాం, మేము పీఠంలో ఊరికే భోజనం పెడతామని ఓ రోజుకోసారి సూర్యబాబు గారు మెసేజ్ పెట్టారు. అన్నం పెడతాం ఉచితంగా, కానీ మకాం ఇవ్వమన్నారు. మేము మకం అడగలేదు, 1 గంటన్నరకు వచ్చాం, అన్నం పెడతావా లేదా అని అడిగారు ఒకళ్ళు. అన్నం పెడతారు కాదని అంటల్లా, కానీ మరీ బొత్తి 1 గంటన్నరకు పాపం వంట చేసి అలిసిపోయాడు పడుకున్న టైంలో వచ్చి వండమంటే ఎలా వండుతుంది, మరి నీ ఇంట్లోనే వండుతావా, వండలేవు కదా. అప్పుడు కూడా అన్నం పెట్టగలిగితే అది చాలా గొప్ప విషయం అనుకోండి. ఇలా ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చి డిమాండ్ చేసి భోజనం చేసేవాళ్ళు అతిథులు అనమాట. పూర్వం డిమాండ్ చేసేవాళ్ళు తక్కువగా ఉండేవారు, ఇప్పుడు డిమాండ్ కూడా చేస్తున్నారు. అభ్యాగతులు అంటే మనం పిలిస్తే వచ్చేవాళ్ళు అనమాట. వీళ్ళు ఏమండి మా ఇంటికి భోజనానికి రండి అని 3 సార్లు పిలవాలి మధ్యాహ్నం పూట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రాకుండా రా బాబు, మీకు పుణ్యం ఉంటుంది రా బాబు అని ఫోన్ చేసి నేను పిలవాలి. భయ్య నేను ఫోన్ ఇస్తే మిసురు కలిస్తే మళ్ళీ దాకా మిసురు కలుస్తారు వీళ్ళు. అదనమాట అలా బతిమాలి. అమ్మా రావమ్మా తల్లి, ఆ గదిలో ఉన్నావిడ రా తల్లి, ఓ గుంజిబాబు రానైనా, ఓ రాజుగారు రండి బాబు, మీతో పాటు మీ ఇంట్లో ఉన్న పెళ్ళాం పితగా పిల్ల అందరినీ రండి, మీకు పుణ్యం ఉంటుంది అని కుంకం బొట్టు పెట్టి 10 సార్లు పిలిస్తేనే భోజనానికి వస్తారు సారా. వాళ్ళని అభ్యాగతులు అంటారు. అభ్యాగతులు పిలవాలి, పిలవకపోతే కోపం వస్తుంది. అభ్యాగత స్వయం విష్ణు, మనం ఆహ్వానిస్తే వాడు వచ్చి గౌరవంగా వచ్చి టీవీగా కూర్చుంటాడు. కూర్చున్న వాడికి టీవీగా వడ్డించాలి, వినయంగా ఏం కావాలంటే చూడాలి. అప్పుడు తిని వెళ్ళేటప్పుడు పర్వాలేదు, ఈ పూటకి ఏదో కొద్దిగా బాగానే ఉంది, ఏదో పోపులో కొంచెం తక్కువైనా అని వాడికి తోచిన కామెంట్ ఇచ్చి వెళ్ళిపోతాడు వాడు అభ్యాగతుడు. క్షపణకులు అని ఉన్నారు. అమ్మ బాబు వీళ్ళది ఒక విచిత్ర మార్గం. వీళ్ళు తల చుట్టూ రుద్రాక్షలు కట్టుకుంటారు. ఈ తల చుట్టూతో వెంట్రుకలు ఉంటాయి, పైనంతా బోడిగుండు అనమాట. కొంతమందికి భగవంతుడు ఈ చుట్టూతో తల ఇస్తాడు, జుట్టు ఇక్కడ మాత్రం చక్క బలి ఉంటుంది. అలా గుండు చేయించుకుని విభూతి రేఖల మధ్యలో
ఓ పొడుగైనటువంటి నామం కూడా పెట్టుకుని ఉంటారు. వీళ్ళ ఉపాసనా విధానం భైరవ ఉపాసన చాలా బాగుంటుంది. వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం రకరకాలైనటువంటి పరీక్షలు పెడతారు. ఒక్కొక్కడు వచ్చి మేక తల మాంసం కావాలి అంటాడు, అప్పుడు తల కూడా పెట్టాలి. ఏదడితే అది పెట్టవలసిందే. ఇక అవధూతలను ఉంటారు. ఇది విచిత్రమైన పద్ధతి. ఎప్పుడు ఎక్కడుంటారో తెలియదు, ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ఎముకలతో నెత్తి మీద కొడతారు, పుర్రెతో కొడతారు, తిడతారు, అంతలోనే పొగుడతారు, అంతలో దగ్గరికి తీసుకుంటారు. అవధూతల పరీక్ష కొంచెం కష్టం తట్టుకోవటం. అంతలోనే ఇప్పటికిప్పుడు రాత్రి నా దగ్గరికి రా అంటాడు, తీరా వచ్చాక గెట్ అవుట్ అంటాడు. చాలా పరీక్ష పెడతాడు దత్తాత్రేయుడు అలాంటి అవధూత. అక్కడ గోవు వెనకాతలు ఉంది, ఆ గోవు వెనక పెట్టుకుని మూడు మూర్తులతో ఉన్నాయని అవధూత. ఈ అవధూతల్ని పోషించడము, వాళ్ళని పూజించడము కష్టం, కానీ వాళ్ళు అనుగ్రహిస్తే మాత్రం ఈ జీవితంలో నీకు దుఃఖం ఉండదు. ఈ జన్మలోనే ముక్తి ఇవ్వగలిగే శక్తి ఒక్క అవధూతకి మాత్రమే ఉంటుంది. అలాంటి అవధూతల్లో మన కంటికి కనిపించేవారు మైసూరు గణపతి సత్యనారాయణ స్వామి గారు. సాధారణంగా ఈ అవధూతలు చాలా పరీక్ష పెడతారని చెప్పారు కదా, నెత్తి మీద ఎముకతో కొట్టి, ముఖం మీద కాల్చి, అప్పుడప్పుడు తిట్టి చాలా పరీక్షిస్తారు. పరీక్షలో నెగ్గితే మాత్రం అనుగ్రహిస్తారు. ఆ పరీక్షలు, ఆ కథ అంతా ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఇప్పుడే చెప్పుకోవాల్సిందే. మార్కండేయ పురాణంలో వీరంతా దత్తాత్రేయ చరిత్రలో విన్నారు. కాపాలికులు అని ఉంటారు, చేతిలో పుర్రే, ఓ చేతిలో సోలం పుచ్చుకుంటారు. ఈ సోలానికి ఒక డమరుకం తగిలించుకుని, ఆ డమరుకాన్ని సోలంతో పాటు డుబుకు డుబుకని కదుపుతూ పుర్రే పుచ్చుకొని భిక్షాందేహి అంటారు. పుర్రెలోనే ఏదన్నా వేయించుకుని అన్నం తింటారు వాళ్ళు. కపాలంలోనే కూర, కపాలంలోనే అన్నం, కపాలంలోనే పాయసం, సమస్తం కపాలంలోనే వేసుకు తింటారు. ఇలా పుర్రెలో అన్నం తినే అద్భుతమైన దీక్ష కాపాలిక వ్రతం. వాళ్ళు మెడలో కపాలాలు ధరిస్తారు. మహాపాపాలకి ప్రాయశ్చిత్తం కపాల దీక్ష అని ఒక శాస్త్రం. ఇవన్నీ ఆ రోజుల్లో అనేకములైన మార్గములు. ఇప్పుడు అవి చాలా వరకు మనకి కంటికి కనపడకుండా ఉన్నాయి. ఏ హిమాలయాల్లోనో, ఎక్కడో నర్మదా తీరంలోనో, లేకపోతే క్షిప్రా తీరంలో ఉజ్జయినిలోనో కనపడతారు తప్ప ఎక్కడ పడితే అక్కడ కనపడరు. కానీ ఈ కాపాలికులు పూర్వం ఎక్కువగా ఉండేవారు. ఉదాహరణకి బభ్రువాహనుడని ఒక ఆయన ఉన్నాడు, అర్జునుడి భార్యలో చిత్రాంగద వల్ల పుట్టినవాడు. ఈ బభ్రువాహనుడు వేసిన బాణంతో అర్జునుడు చచ్చిపోయాడు. చచ్చిపోగానే బభ్రువాహనుడు ఏడుస్తూ, తండ్రిని మహాపాపాత్మని చంపేశాను, తండ్రిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలి అంటే మా నాన్నకి శవదహనం చేసి ఆ పుర్రె చేత్తో పుచ్చుకుని మా నాన్న కపాలంలోనే రోజు భిక్ష వేయించుకుని ఆ భిక్ష తింటాను, అలా మా తండ్రి గారిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటాడు. ఇందులో అశ్వమేధపురంలో భారతంలో నిజానికి చావు కాదు, దాని వెనక అతను పెద్ద కథ ఉంది. గంగాదేవి తన కొడుకు భీష్ముడు చచ్చిపోయాడు, పడగొట్టేశారు అర్జునుడు మొదలైన వాళ్ళని ఏడ్చింది. అప్పుడు వసువులు వచ్చారు అక్కడికి. భీష్ముడు అష్టవసువుల్లో ఒకడు కదా, ఆఖరివాడు ప్రభాసుడు అని పిలువబడేటటువంటి, లేక ద్యో అని పిలువబడే వసువు భీష్ముడు. ఈ పై ఏడుగురు పుట్టి పుట్టగానే గంగలో పడి తిరిగి వసూలైపోయారు. ఈ ఏడుగురికి కోపం వచ్చింది. అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకుని బాణములతో మా వాణ్ణి పడగొట్టాడు కాబట్టి అర్జునుడిని శపిస్తామని కిందకి దిగారు. అది చిత్రాంగద చూసింది, చిత్రాంగద ఉలూచి చూసింది, నాగకన్య ఉలూచి చూసి, ఉలూచి కూడా అర్జునుడి భార్యే. చిత్రాంగద, ఉలూచి, సుభద్ర, ద్రౌపది ఈ నలుగురు అర్జునుడి భార్యలు. ప్రమేయులు అంటారు, కానీ ప్రమేయులు అనేది కల్పిత కథ, అది సరదైన కథ. ప్రమేయులు అనేవాడేమి పురాణాల్లో ఉండదు, కానీ సినిమా పురాణాల్లోనూ కౌల పురాణాల్లో ప్రమేయులు అర్జునీయమని ఒకళ్ళు రాశారులేండి, అందులో ఉంటుంది. ఈ ఉలూచి కంగారు పడి వసువులకి గంగకి నమస్కరించి, అర్జునుడు నరుడు, విష్ణువులో సగం, భీష్ముడు స్వయంగా సలహా ఇచ్చి శిఖండిని అడ్డం పెట్టుకుని నన్ను కూల్చమన్నాడు, కూల్చకపోతే మహాభారత యుద్ధమే ఇబ్బంది పడుతుంది, అందువల్ల కూల్చాడు, కాబట్టి అర్జునుడిని శపించవద్దు అనగా, అయితే ఓ పని చెయ్యి, కొడుకు చేతిలో తాత్కాలిక మరణం పొందేటట్టు చేస్తే అతన్ని మేము శపించం, ఈ పని నువ్వు చేస్తావా అంటే ఓ చేయిస్తాను, వాళ్ళ అబ్బాయిని రెచ్చగొడతాను, భవిష్యత్తులో అబ్బాయి చేత బాణం వేయిస్తాను, నా మాయ వల్ల అర్జునుడు తాత్కాలికంగా చచ్చిపోయినట్టు కనబడతాడు, దాంతో మీరిచ్చిన శాపం పోతుంది, ఆ తర్వాత మళ్ళీ అర్జునుడు జీవితుడవుతాడు అని మాయ చేస్తానంది. అప్పుడు వాళ్ళు అర్జునుడికి వేరే శపించకుండా వెళ్ళిపోయారు. భీష్ముడిని పడగొట్టిన పాపానికి ప్రాయశ్చిత్తం ఇది అన్నారు. దానికోసం ఉలూచి బభ్రువాహనుడు రెచ్చగొట్టి మీ నాన్నతో యుద్ధం చేయంటే యుద్ధం చేశాడు. ఆవిడ బాణంలో చూరి అర్జునుడి ప్రాణం పోయినట్టుగా చేసింది తాత్కాలికంగా. ఇప్పుడు వీడు ఏడుస్తూ ఉంటే నాగమణి మళ్ళీ అతనికి తగిలించి అర్జునుడిని పునర్జీవితుడిని చేసి ఈ శాప ప్రాయశ్చిత్తం కోసం అర్జునుడిని టెంపరీగా పడగొట్టాను తప్ప ఈ ప్రపంచమంతా తల్లకిందులైన అర్జునుడిని ఎవ్వరూ ఏం చేయలేరు. అతడు కృష్ణుడిలో సగభాగం అంది ఆవిడ. అంత గొప్పవాడు అర్జునుడు అంటే. అప్పుడు విషయం అర్థమైంది అనుకో, ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు కాపాలిక వ్రతం పోనడం కోసం. తండ్రిని ఎవడైనా చంపితే పొరపాటున, తల్లిదండ్రుల్ని చంపేస్తే, అత్తగారికి మామగారికి అపచారం చేస్తే, ఉదాహరణకు నాలాంటి మామగారు దొరకడమే అదృష్టం కదా, దొరికితే ఎవరినో పొరపాటు తిట్టారనుకోండి, తిట్టనుకోండి, ఒకసారి కర్మగాలు తిట్టారనుకోండి, ఆ పాపానికి ప్రాయశ్చిత్వం ఎప్పుడు ఏంటంటే ఈ మామగారు చచ్చిపోయిన తర్వాత, ఇప్పుడు కాదు బతికొండగా కాదు, వాడు ఇప్పుడే పట్టుకుపోతే ప్రమాదం, అప్పుడు ఆ కపాలంలో అన్నం వేయించుకు తినాలట, అప్పుడు ప్రాయశ్చిత్వం అవుతుంది. బతికొండగా చంపేయకండి వాడి, కపాలంలో అన్నం తింటే ప్రాయశ్చిత్వం అని చెప్పడానికి భయం వేస్తుంది. పటక్కర పురాణంలో ఉండగా పట్టుకుని నరికేసి పట్టుకుపోతే, అంటే అదృష్టవశాత్తు నాగోటి వాళ్ళకి మంచి యోగాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. మీరో ఎవరికైనా అలాంటి వాడు ఉండొచ్చు కదా కర్మయోగం వల్ల. ఏ తండ్రికో కొడుకు దరిద్రుడు పుట్టాడు, ఆ తండ్రిని ఏడిపించాడు, నేను చెప్పింది మాట విని ఆ బలంగా సత్యనారాయణ గారు మీ తలకాయ నరికేస్తారంటే చాలా ప్రమాదం. కాబట్టి మంచి కొడుకో మంచి అల్లుడో ఉంటే పర్వాలేదు, కానీ దుర్మార్గుడు ఉన్నప్పుడు వాడికి ప్రాయశ్చిత్తం తండ్రి మరణానంతరం ఆయన కపాలంలో భోజనం చేయడం అని చేస్తాను. ఇవన్నీ ఆ కాలపు నియమాలు. ఇప్పుడు ఏం పాటించవద్దు సుమా, ఇప్పుడంతా గురుభక్తి చాలు, గురువుగారు అనుగ్రహిస్తే అని పోతాయి. దాన్ని కాపాలిక వ్రతం అంటారు. కాబట్టి ఈ అతిథుల్లో కాపాలికులు ఒకళ్ళు అనమాట. ఇంకా దిక్కులేనివాడు అనాథుడు, వాడికి ఎవరూ లేరు కనుక వాడు రోజు భిక్షాటన చేసుకోవాలి. చేసేటప్పుడు గోవిందాన్ని కానీ శివశివాన్ని కానీ అనుకుంటూ భజన చేసుకుంటూ భోజనం చేయాలి. వాళ్ళని అనాథులు అంటారు. ఇంకా చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రకరకాల సన్యాసులు, సన్యాసుల్లో కొందరు సన్యాసులు, సన్నాసులు, భైరవులు, ఓ ఎన్ని రకాలండి. వీళ్ళందరికీ భోజనం పెట్టాడు ఈ వర్షాకాలంలో 3 ఏళ్ళు 21 రోజుల తుఫాన్లో. తుఫాను వెలిసింది, తుపాకీ గుడ్డు దొరకకుండా అందరూ ఎవరిదైనా వాడు పారిపోయారు, ఎవరు నేటివ్ ప్లేసెస్కి వాళ్ళు గడిపోయారు అనమాట. దాంతో ఇప్పుడు ఈయనకి ఏమైంది, అతిథి ఒక్కడు కూడా దొరకలేదు అన్నం పెట్టడానికి. ఒక్క శివభక్తుడికైనా అన్నం పెట్టనిదే అన్నం తినకూడదని వాళ్ళ నియమం. అందుకని ఏం చేశాడు, చందనికని పిలిచి గంధం విభూతి ఉన్న పెట్టి ఇయ్యి, పైన వేసుకుని శాలువయ్యి అని పుచ్చుకుని భార్యామణిని పిలిచి, మన చుట్టుపక్కల ఎవ్వరూ శివభక్తులు కనబడడం లేదు, ఇప్పుడు నేను ఊరి చివరి వరకు వెళ్ళి వెతుకుతాను, అన్ని వీధులు వెతుకుతాను, ఎక్కడో ఒక్కచోటైనా ఒక శివభక్తుడైనా లభించకపోతాడా, అతన్ని బతిమాలి బామాలి కాళ్ళు పట్టుకొని ఇక్కడికి తీసుకొస్తాను, అప్పుడు అతనికి అన్నం పెడదాం, శివయోగికి అన్నం పెట్టాక అప్పుడు మనం మిగిలిన ప్రసాదం తిందాం అనగానే ఆవిడ ఆనందపడి వెళ్ళి రండి అని ఎదురు కూడా వచ్చింది. భార్య ఎదురొస్తే, అంటే భర్త అంటే ఇష్టం కలిగిన భార్య ఎదురొస్తే ఆ పనిలో విజయం లభిస్తుందిట. భార్య ఎదురొస్తుందంటే ఎవరు పడితే వాళ్ళు కాదు, భర్త కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు, భర్త కోసం ఏదైనా చేసేవాళ్ళు, పొరపాటు కర్మగాలి దిక్కుమాల భర్త చచ్చిపోతే వీడు మోక్షం పొందాలని ఆ భర్త కోసం భాగవత సప్తాహం చేయించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎదురొస్తే శుభం జరుగుతుందని చేస్తున్నాను అనమాట. కొంతమంది ఎంతోమంది ఉంటారు అలాగా, వాడు ఎవడో ఏమిటో ఏ ప్రాణం, పోయాక కూడా అతనికి సద్గతులు కలగాలి అని అతని కోసమని ఎన్నో కళలు కంటారు, పాపం డబ్బులు ఖర్చు పెడతారు. అవతల వాడు అదృష్టవంతుడు ఇలాంటి వాడు దొరకడం. అందువల్ల ఒక్కొక్కసారి కొంతమందికి పూర్వజన్మ సుకృతం వల్ల బంగారం లాంటి భార్యలు, ఉత్తమ స్త్రీలు దొరుకుతారు. అలాగే కొంతమందికి మంచి భర్తలు కూడా దొరుకుతారు, వారి వారి పూర్వజన్మ సుకృతం. ఈవిడ మంచి ఆవిడ కనుక ఎదురొచ్చింది, బయలుదేరాడు, తెగ తిరిగేసాడండి బాబు, అక్కడికి తిరిగాడు ఇక్కడికి తిరిగాడు, తిరిగిన వీధిలోనే తిరుగుతాడు, వెళ్ళిన ఇంటికే పెడతాడు, అన్ని అరుగులు చూస్తాడు, అరుగు మీద కొన్ని చోట్ల కుక్కలు పడుకుంటే కూడా దగ్గరికి వెళ్ళి ఎక్కడ కుక్కల పక్కన ఎవడన్నా ఉన్నాడేమో ఏవధూతైనా అని వెతికాడు. విసిగిపోయాడు, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, కానీ ఇంత విభూతి పెట్టుకున్న భక్తుడు ఒక్కడు కూడా కనపడలేదు. ఇక భయం వేసింది అతనికి. అప్పుడే 11 అయిపోతుంది, 1 గంటలోపు ఎవడోవాడికి అన్నం పెట్టాలి ఎలాగా. మళ్ళీ అనుమానం వచ్చింది, ఊళ్ళో వెతుకుతున్నారు కానీ ఊరికి చిట్ట చివర ఈ ఊరిలోకి వచ్చే మార్గం చివరికి వెళ్ళిపోదాం, శివారు భూమికి వెళ్ళిపోదాం, ఆ శివార్లలో అయినా ఎవడన్నా దొరకపోతాడా అని వెళ్ళాడు. ఊరికి చాలా దూరంగా 4 కిలోమీటర్ల దూరంలో ఓ పాడుపడిపోయిన దేవాలయం ఉంది, ఆ ఆలయం కూలిపోయింది, దానికి ఒక మండపం కూడా ఉంది, ఆ మండపం కూడా పెద్ద రాతి మండపం, అది ఓ పక్కకు ఒరిగి ఉంది, అక్కడ దాకా వెళ్ళాడు. ఆ మండపంలో మాత్రం వీళ్ళ అదృష్టవశాత్తు ఇతనికి ఇద్దరు దంపతులు కనబడ్డారు. బాగా ముసలాడు ఒకడు, ఈ చర్మం అంతా పాము కుబుసం వెళ్ళినట్టు వేళ్ళాడిపోతుంది. కొంతమందికి చర్మం ఇలా వేళ్ళాడిపోతుంది, కుబుసంలో ఉందిటది. పాము కుబుసం చూసారా భయంకరంగా ఉండదు ఊడిపోయాక? కొంతమంది చర్మం అలా పొలుసులు అయిపోయి చివరికి వేళ్ళాడిపోతున్నారట, అంత ముసలాడు. గుడ్డాడు పైగా, కళ్ళు సరిగ్గా కనపట్ల, కనపడి కనపడికి ఇలా చూస్తాడనమాట. అలా అరుగు మీద పడుకుని ఆకలి ఆకలి అంటున్నాడు. వాడికంటే మరీ విచిత్రంగా ఉంది ముసలావిడ. ఆ ముసలావిడికి కూడా కళ్ళు సరిగ్గా కనపట్ల, ఈ గుడ్డవ ఈ గుడ్డానికి కాళ్ళు నొక్కుతోంది, ఇలా కస 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 నొక్కుతోంది. ఇద్దరు కూర్చుని ఇంత కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడి సన్నిధానంలో కామాక్షీదేవి సన్నిధానంలో 21 రోజులుగా మలమల మాడిపోతున్నాం, అన్నం పెట్టేవాడే లేకుండా పోయాడు అనుకుంటున్నారు. ఈయన విన్నాడు, పరుగు పరుగు దగ్గరికి వెళ్ళాడు. మంచి విభూతి పూసుకుని దబ్బ పండు లాంటి ఛాయ కలిగిన శరీరం కమిలిపోయి కుమిలిపోయి వాడిపోయి ఉన్నటువంటి ఆ ముసలాయన్ని ముసలామిని చూడగానే వెంటనే కాళ్ళకి దండం పెట్టేసి, నేను శివభక్తుండి వచ్చాను, మీకు అన్నం పెడతాను, మా ఇంటికి ఆతిథ్యానికి రండి అన్నాడు. అతిథులుగా రండి, నే పెట్టి అన్నం తినండి అన్నాడు. అవతలవాడు, ఏమిటంటావు వినబడ్డంలా అన్నాడు. నేను ముసలాండి, సరిగ్గా వినపడడం లేదన్నాడు. ఈ మధ్యన ఒక పృచ్చకుండా నాకు వినపడలేదన్నట్టుగా వెంటనే ఈయన చెవి దగ్గరికి వెళ్ళి గట్టిగా, నేనండి, నా పేరు చిరుతొండనంబండి, నేను బాగా ఐశ్వర్యవంతుండండి, ఈశ్వరుడి దేవుళ్ళని ఇంత సంపాదించానండి, అది మీలాంటి పుణ్యాత్ములకి వినియోగించాలని వచ్చానండి, మీరు వచ్చి అన్నం తినండి మా ఇంట్లో, 21 రోజులుగా ఆతిథ్యం ఇచ్చాను, కానీ ఇవాళ ఒక్కడు కూడా దొరకలేదు శివభక్తుడు. నీవు జంగమదేవరవి, నీ భార్య కూడా ఉత్తమురాలు, మీ ఇద్దరు ఒళ్ళంతా విభూతి పూత పూసుకున్నారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, మా ఇంటికి రెండింత భోజనం చేయండి అనగానే వాడు పక్కపక్కనవ్వాడు. ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి అన్నానికి రమ్మంటే రాం, మేము ఎక్కడ పడితే అక్కడ తినం, ఎవరు పడితే వారు పిలిస్తే రాం. ఏమండో కార్తీక మాసంలో వనభోజనం పెట్టేస్తాం, 1వ తారీఖున వాడు వచ్చేయండి, వచ్చేస్తారా? రావాలంటే అవతల వాళ్ళ దగ్గర బోల్డ్ నియమాలు ఉండాలి. అనగానే మీ నియమములు ఏమిటో చెబితే ఆ నియమములు పాటించి మీకు అన్నం పెడతానన్నాడు ఆయన. ముందుగా నీకు కూడికి గొడ్డకి రోటు లేదు కదా అన్నాడు ఆయన. ఆ ఈశ్వరుడిచ్చిన సంపాదన చాలా ఉందండి, శివానుగ్రహంతో మాకు చాలా ఐశ్వర్యం ఉంది, కూటికి గొడ్డకి లోటు లేదు, ఎంతమందికైనా కూడు పెట్టగలం, ఎంతమందికైనా గుడ్డలు ఇవ్వగలం అన్నాడు ఆయన. అయితే బాగానే ఉంది. ఇప్పుడు అసలు నా షరతులు ఏమిటో చెబుతా విను. ఏడు కాలం బయ్య నేను నిరాహార ఘోరౌరతం బుగై కొన్నవాడా, హరునినుద్దేశించి అమ్మహావ్రతమునకు ఉద్యాపనం బుపశూపహారం, అయ్యాక పశువు అన్యం వేదియునుగాదు నరుడు కావలయు అన్నరుడు బ్రాహ్మణ క్షత్ర వైశ్య సంతతులలో ఒక్కడౌ వాడును కడుపిన వయసువాడు, రోగశంకావిహీనుడు రూపశయును వాణి తల్లియు తండ్రియు వడుగు చేసి పాకమొనరించి వడ్డింప భవున కొసగి కుడుతు నా పంక్తి నీవు నీ కొడుకు కుడువా. నేను 1 సంవత్సరం క్రితం ఒక వ్రతాన్ని చేపట్టాను. ఆ వ్రతం మహాభైరవ వ్రతం. ఈ వ్రతం ప్రకారం 1 సంవత్సర కాలం పాటు ఏమీ తినం. 1 సంవత్సర కాలం అయిన తరువాత ఒక యాగపశు మాంసంతో తింటాను భోజనం. ఇంతకీ యాగపశు అంటే జంతువు కాదు, జింక మేక మొదలైనవి కాదు. 1 సంవత్సర కాలం వ్రతం పూర్తయ్యాక ఎవరైనా ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి మమ్మల్ని భోజనానికి పిలవాలి. ఆ పిలిచేవాడికి కొడుకు ఉండాలి. ఆ ఇంటి ఆయన తన భార్యతో తాను స్వయముగా తన కొడుకుని తల కోసి చంపేయాలి. ఆ కొడుకు మాంసాన్ని చక్కగా వండి శివుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం మాకు పెడితే మేము తింటాం. ఇది మా వ్రత ఉద్యాపనం, ఇది మా మహాభైరవ వ్రతం. ఆ కొడుకు మాంసం కూడా కేవలం ఒకే రకంగా వండకూడదట. కొంత మాంసం ఏమో పప్పులో వేసి చక్కగా పో పెట్టాలి, కొంతేమో సాంబార్లో వేయాలి, కొంతేమో పచ్చడి, మళ్ళీ ఆవకాయ గోంగూర పడవు కదా అందరికీ, అందుకని చక్కదని అంటారు, కొబ్బరి చట్నీ చేసినట్టు చేయాలి, మరి కొంతేమో పులిహార చేయాలి, ఇలా రకరకాలుగా ఆ మాంసంతో వంటకాలు చేయాలి. ఆ తదనంతరం ఈ మాంసాహారాలన్నీ శివుడికి నైవేద్యం పెట్టాలి, నాకు మా ఆవిడికి విస్తరాకులు వేయాలి, మా పక్కన యజమాని యజమాని కొడుకు కూడా కూర్చోవాలి, ఆ మాంసం వాళ్ళు మేము కలిపి తినాలి, నీవు నీ కొడుకు కలిపి తింటేనే మాతో కలిపి ఆ వ్రతానికి ఉద్యాపన అవుతుంది, ఆలోచించుకో ఆలోచించుకో అన్నాడు. ఇంతేనాండి అన్నాడు వెంటనే చిరుతండ నంబి. మహాప్రసాదం అన్నాడు, మరీ బాగా ఆలోచించుకో, నీ కొడుకు అందగాడయి ఉండాలి, రోగం లేనివాడయి ఉండాలి, వాడంతట వాడు చచ్చిపోతానని అంగీకరించాలి, వాడు కుర్రాడయి ఉండాలి పైగా, అనగా అన్నీ బాగున్నాయండి, నాకు ఒక్కడే కొడుకు, వాడు బంగారంలాగా ఉంటాడు, మంచి బలే రంగులో ఉంటాడు, రోగం లేదు, భక్తుడు, నేను చెప్పిన మాట వింటాడు అన్నాడే. పైగా మేము వైశ్యులం, ఒకసారి మాట ఇచ్చామంటే అసత్యం ఆడం, ఇంతవరకు ఏ వయస్సుడు కూడా దానం చేస్తానని మాట ఇచ్చి తప్పినవాడు లేడు, ఉండడు కూడా. అటువంటిది మేం నీకు మా పిల్లవాడిని ఇచ్చి ఆహారంగా సంతృప్తి పొరుస్తాం అన్నాం కనుక ఆ మాట నిలబెట్టుకుంటాం. శివభక్తులకి పాదసేవ చేయటం కంటే భాగ్యం ఏమున్నది? భక్తుడు ఏ వ్రతం చేపూనితే ఆ వ్రతాన్ని పరిసమాప్తి చేయటమే మాబోటి వాళ్ళకి పరమ కర్తవ్యం. ఈ వ్రతం నాకు బ్రహ్మానందం కలిగించింది, ఇవాళ కాకపోతే రేపైనా చావక తప్పదు కదా. శరీరం ధరించిన ప్రతి వ్యక్తి ఏదో ఒకనాడు శరీరాన్ని విడిచిపెడతాడు, అందుకే దీన్ని శరీరం అన్నారు. శీర్యతే ఇది శరీరం, శిథిలమైపోతుంది, నశించిపోతుంది, కనుక దీన్ని శరీరం అన్నారు. శరీరం అంటే అర్థం నాశనం అయిపోయేది. ఇవాళ కాకపోతే రేపైనా చచ్చిపోయిన తర్వాత ఈ శవాన్ని నలుగురు మోసుకుపోయి శ్మశానంలో తగలబెట్టాలి లేదా పాతి పెట్టాలి, అప్పుడు తగలబెట్టినప్పుడు బూడిదైపోతుంది, బూడిదైన ఈ అడ్డగాడిది శరీరం ఎవరికి ఉపయోగపడుతుంది? అదే బ్రతుకుండగానే ఈ శరీరాన్ని కోసి ముక్కలు చేసి వండి 10 మందికి పెడితే వాళ్ళ ఆకలైనా తీరుతుంది. భగవంతుడు ఈ శరీరం ఇచ్చినందుకు ఈ శరీరంతో ఇతరులకు ఉపకారం చేయాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి. పైగా మన శరీరమే ఇతరులకు ఆహారం కావడం కంటే అదృష్టమే ఉన్నది. ఆ అదృష్టం నాకు లేదు, నా కొడుకు దక్కుతోంది పైగా అన్నాడు ఆయన. పైగా ఈ అదృష్టం నాకు పడితే బాగుండన్నాడు ఆయన. అసలు ఎవరంటారండి అలాగా? వాళ్ళనే మహాభక్తులు అన్నారు. కాబట్టి నేను ఎంత విభూతి నీ చేతిలో వేస్తాను, నువ్వు కూడా ఎంత విభూతి నాకు ఇస్తే అది పుచ్చుకుని మా ఆవిడ చేత వంటకం చేయిస్తానడగానే మూర్ఖుడు మొరటాడు చూసారా అని అరిచి ఓ దరిద్ర గొంతుకుతోటి ముఖంలో అడ్డం తిప్పుతాడు. అలా తిప్పేట కొంతమంది గొంతుకు చాలా మొరటుగా ఉంటుంది, ఏమాత్రం మాధుర్యం ఉండదు అనమాట, చచ్చిపోతాం గొంతుకు వింటే అళ్ళిపోతాం. పాత ఇనపరేకులు డబ్బాలన్నీ కలిపి ఒకే దాంట్లో వేసి గుడకరాళ్ళు వేసి డుబుకు డుబుకొని వహిస్తే ఎలా ఉంటుందో అలా గొంతు అనమాట. అంత దారుణంగా ఉందిట ఆ ముసలాయన వాక్కు, ఏది అంత ముసలితనంలో కూడా. మోమడ్డంబు గదల్చి మోరకుడును బోలెన్ శివారాధకుండు ఆ మానాధికు తోడనిట్లనియే అయ్యా వృద్ధ నే నీవచ ప్రామాణ్యంబులు విశ్వసింప అతి దూరం వానతీ వచ్చే నీ రామారత్నము కాదు కూడదని నను రాజాల నీ చోటికి. ఇలా ఓం అడ్డంగా పెట్టాడు, ముఖం అడ్డంగా తిప్పాడు. చచ్చిన రాను అన్నట్టు ముక్కిలా పెట్టి అసలేం వసలాడు, చర్మం వేళ్లాడిపోతుందిలాగా. దానితో ముఖ్యమో పొడు డొక్కైపోయింది, కళ్ళు లేవు సరిగ్గా. అయినా మూర్ఖత్వంతో తలెలా తిప్పి కఠినంగా ఇలా అన్నాడు, ఓయి వైశ్యశ్రేష్ట చిరుతొండ నంబి, నువ్వు శివారాధనకి మీ ఇంటికి రమ్మంటే రాను, నీ కొడుకు మాంసం నువ్వు పెడతానని చెప్పినా రాను. ఎందుకో తెలుసా? నీవు భక్తుడివే, నీ కొడుకు నీ మాట వినవచ్చు, కానీ నీ భార్య నీ మాట వినాలని నమ్మకమే ఉన్నది. నువ్వు తీరా ఇప్పుడు నాకు విభూతి ఇచ్చి ఇంటికి రమ్మంటావు, భోజనం పెడతానంటావు, మనందరం కలిసి కాళ్ళు ఈడ్చుకుంటూ మీ ఇంటికి వెళతాం, వెళ్ళగానే అప్పుడు మీ ఆవిడ చీపురు కట్టుచ్చుకుని ఎవడెవరో నువ్వు నా కొడుకుని కోసి వండి వాడికి పెడతావా, నీకు బుద్ధి లేకపోతే వాడికి బుద్ధి లేదా, వాడికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదా అని చీపురు కట్ట వీపు మీద 4 తిరగ వేసిందంటే ఆ తర్వాత వేరే తిరగబోతే ఎక్కర్లా, ముసలాన్ని అక్కడే ఢామ్మంటాను కాబట్టి నేను రాలేను. అదేమిటండి బాబు, నేను ఎంత చెబితే మావిడ అంతేనండి అన్నాడు మళ్ళీ ఈయన. మావిడ నా మాట కాదనండి, అది మావిడ సామాన్యురాలా, నేను ఇలా చేద్దామంటే చేస్తుంది అనగా ఇలాంటి మాటలు చాలా విన్నాం బోలెడంతమని చెప్పారు. మా ఆవిడ నా మాట వింటుందని కొందరు, మా ఆయన నా మాట వింటాడని కొందరు చెబుతారు. తీరా ఇళ్ళకెళ్ళాక చిచ్చి ఇలాంటి మాటలు వింటామా అని వచ్చిన వాళ్ళని తరివేస్తారు. కాబట్టి ఓ పంచి, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళు, మీ ఆవిడ దగ్గరికి వెళ్ళు. ఏమే తిరువెంగనాంచి ఎవడో ఒక శివయోగి మన అబ్బాయిని కోసి వండి శివుడికి నైవేద్యం పెట్టి ఆహారం తనకి పెట్టమంటున్నాడు, ఈ పని చేద్దామా అని నీ ఇల్లాలను అడుగు. అప్పుడు మీ ఆవిడ ఓ చేద్దామండి అని ఒప్పుకుంటే అప్పుడు నేను వస్తాను నా భార్యతో, లేకపోతే మేము కదలలేము, కదిలితే ప్రాణం పోయేటట్టుగా ఉంది. అసలే మేము ఈ మధ్యన ఎక్కడికి కదలకుండా కోవిడ్ భయంతో ఇళ్లలో పడుకుని ఉన్నాం ముక్కులు గొడ్లు కట్టుకుని, ఈ టైంలో వచ్చి పట్టుకుపోతానంటే ఎలాగా? ఆడవాళ్ళ బాధ నీకేం తెలుస్తుందిరా, నువ్వు మగవాడు కనుక కొడుకుని చంపేస్తానంటున్నావు, కానీ 9 నెలలు కడుపులో ఒక బిడ్డని మోసి వాడికి ఎన్నో రకాలైన సేవలు చేసి పురిటి యాతన అనుభవించి పిల్లవాడిని కని వాడి మలమూత్రాలు ఎత్తి వాడికి పాలించి లాలించి పెంచి మమకారం పెంచుకున్న తల్లి చూస్తూ చూస్తూ కొడుకుని సంపరిస్తుందా? సంపనివ్వదు. కాబట్టి నువ్వు నీ భార్యని ఒప్పించిరా. పైగా ఎంతో పూర్వం ఇలాంటి వ్రతాలు మీ ఇంట్లో ఎప్పుడు జరగలేదు, ఇదే మొదటిసారి. కాబట్టి నువ్వు ముందు మీ ఆవిడకి చెప్పాక అప్పుడు నేను కొంచెం విభూతి మీ ఇద్దరికి చేతిలో వేస్తాను, ఆ తర్వాత మీరు నాకు విభూతి ఇవ్వండి, అప్పుడు మేము మీ ఇంటికి వస్తాం అనగానే దానికి ఏముంది అలాగే చేస్తానండి అన్నాడు. ఎందుకంటే లేట్ అయిపోతుంది, అప్పటికి ఆలస్యం అయిపోతుంది, ఉపన్యాసం మొదలెట్టాక 7:30కి రావడానికి వాళ్ళు ఏమైనా మామూలు మానవులా మధ్యలో రావడానికి? కాబట్టి ఆలస్యం కాకుండా వేళకు భోజనం పెట్టి మంచి లక్షణం కలిగిన వాళ్ళు కనుక పరుగు పరుగును వెళ్ళిపోయాడు. ఈయన భార్య దగ్గరికి వెళ్ళాడు. చిరుతొండ నంబి భార్య దగ్గరికి వెళ్ళి, భార్యామణి తిరువెంగనాంచి మన అదృష్టవశాత్తు ఊరికి చివర ఉన్న పాడుబడిన మండపంలో 2 ముసలి దంపతులు శివభక్తులు కనపడ్డారు. వాళ్ళు మన అబ్బాయి మాంసం అడుగుతున్నారు. నేను భోజనానికి రమ్మన్నాను కానీ వాళ్ళు నీ అనుమతి తీసుకోమంటున్నారు, నీ సంగతి ఏమిటి, నువ్వు వాళ్ళని రమ్మంటావు వద్దంటావు అనగానే ఆవిడికి మతిపోయింది, ముసిముసి నవ్వులు నవ్వింది. అసలు నన్ను అడగడానికి మళ్ళీ మీరు రావాలా, నా పీక కోసేసినా సంతోషంగా ఒప్పుకుంటాను. ఈ పాపిష్టి శరీరాలు పరమ పుణ్యాత్ముడైన శివుడికి ఉపయోగించాలి. ఎంత అందమైన మాట ఉందండి, మన శరీరార్థ ప్రాణంబులకు కర్తలు శివయోగీశ్వరులు కాక మరి ఎవ్వరు? మనకి ఈ శరీరం ఇచ్చిన వాళ్ళు, శరీరంలోకి ప్రాణం ఇచ్చిన వాళ్ళు శివుడు పార్వతి. పార్వతీ పరమేశ్వరులు ఇచ్చిన ఈ శరీరాన్ని పార్వతీ పరమేశ్వరులకి అర్పిద్దాం. మనము పార్వతీ పరమేశ్వరులమే, తినేవాళ్ళు పార్వతీ పరమేశ్వరులే, పోతే పోయే ప్రాణాలు, కానీ శివభక్తుల కోసం ఏదైనా చేసేద్దాం. పరోపకారార్థం ఇదం శరీరం అన్నది ఆవిడ. అసలు ఎంత గొప్ప అద్భుతమైన తత్వం అనిపిస్తుంది అన్నమాట. ఆ మాట అనాలంటే వాళ్ళు ఎంత సాధన చేసిన మహాయోగులు అయి ఉంటారు వాళ్ళు. ఎన్ని జన్మల సంస్కారం వల్ల ఆ తుంగురుడు అనేవాడు ఇక్కడ పుట్టాడో ఆలోచించండి. శివభక్తులు వాళ్ళు శరీరం విడిచిపెట్టాక మనతో ఏం తీసుకెడతాం అనే ఒక ఊహ రావడం కష్టం. వచ్చినా ఇవి అందరికీ తెలుసున్నదే, కబుర్లు ఎన్నో చెప్తాం రోజును. కానీ నిజంగా అవతల వాడు అడిగితే ఎంతమంది ఇవ్వగలుగుతారు? గట్టిగా రోజు కూర్చునే కుర్చీలు ఇంకోటి కూర్చుంటే, నా కుర్చీలో కూర్చుంటాం, ఆ కుర్చీలో కూర్చో, ఈ కుర్చీ నాది, ఇందులోనే కూర్చుని టిఫిన్ తింటాను అంటారు కొందరు. కుర్చీ కూడా వదలరు. ఆ మంచం మీద పడుకునేటప్పుడు ఆ మంచం మీద ఇంకొకటి ఎవడన్నా పడుకుంటే ఆ మంచం మీద పడుకున్నవాడు అంతం చూసేదాకా వదలవాడు ఎంతమంది చూశాను, దిక్కుమాలిన మంచం అది ఎంత చేసి. కొంతమంది మూల కూర్చుంటారు, ఆ మూల చోటు వాడిదే రిజర్వ్ అనమాట. రైల్లో కూడా పక్కవాడు కూర్చునేవారండి, నేను చాలామంది చూశాను రైల్లో, ఆ పక్కన ఎవడన్నా కూర్చొని ఇంకా అన్నం తింటే మండిపోతుంది అనమాట వాళ్ళకి. అంటే ఆ సీటు వాడిదేక, ఇది రైలు షెడ్లోకి తీసుకుపోయి తాళం వేసేసినా సరే ఈ సీటు వాడిదేక. ఏం కర్మ మహారాజులైనా మహివీడు వేళ కొని పోయినారా తమ వెంట సిరుల, మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినా రాతమ వెంట సిరుల నెరదాత పేరే నిలిచేది ధరణి నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం. ఎంత అద్భుతమైన భావన అది. దానం ధర్మం ఈ రెండే వేదములు చెబుతున్నటువంటి సారం. వేదములు దానం చెయ్యి ధర్మం చెయ్యి అని చెబుతున్నాయి. ఎంత గొప్ప మహారాజైన ఈ భూమిని విడిచి పైకి పోయేటప్పుడు వాడితో పాటు ఒక్క కాయిన్ పట్టుకెళ్ళాడా? వాడు ఆధార్ కార్డు పైకి వెళ్ళిందా? ఈ ఆధార్ ఇక్కడే. వాడి కొంప, వాడి గోడు, వాడి శరీరం, వాడి లాల్చీ వేసుకున్నాడు అనుకుందాం. బాల్చీ తిన్నాక ఈ లాల్చీ కూడా పెడుతుందా? వెళ్ళడంలా పాపం. లాల్చీ ఇక్కడే పాపం, వీడు బాల్చీ తిని పైకి పోతున్నాడు. ఏమీ పట్టుకెళ్ళడం అందరికీ తెలుసున్నా సరే చూస్తూ చూస్తూ ఒక రూపాయి ఇవ్వలేం కదా, అలా దాచేసుకుంటాం. దాచి 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 కట్టలకి కట్టలు, కట్టలకి కట్టలు, గొట్టలు గొట్టలుగా దాచి ఢామ్ అంటాడనమాట. నిజంగా ఇది ఒక అమాయకత్వం. చాలామంది అడిగారు నన్ను, ఎవరో ఎందుకు చివరికి మా ఇంజనీర్ గారు, ఈ స్థలం రిజిస్ట్రేషన్ చేసిన దుర్గారావు గారు, మా కృష్ణారావు గారు కూడా అభిమానంతో, ఏమిటండి కొన్న స్థలాలన్నింటిలో గుళ్ళు కట్టి గోపురాలు కట్టి అందరికీ అవి అంటారు ఇవి అంటారు, దీనివల్ల ఏమవుతుంది, పిల్లలకి ఏమొస్తుంది అన్నారు. పిల్లలకి ఏమొస్తుంది? పరమేశ్వరుడు అనుగ్రహం వస్తుంది. ఆ శివుడు అక్కడుంటే ఉన్న అందం నేనుంటే ఉందండి. ఎవడని చచ్చినాడు ఆ గదిలోనే, బతుకున్నంతకాలం అన్నం తినాలి కాబట్టి ఒక మకం ఉండాలి కాబట్టి ఎన్ని కబుర్లు చెప్పినా అది అవసరమే. ఎందుకంటే చూస్తూ చూస్తూ బయట పడుకోలేం కదా, దోమలు కొడతాయి కదా. శరీరం ఉన్నంతవరకు ఒక కొంప, ఒక గోడు, కాస్త కుడ్డు, కూడు గుడ్డ, ఒక కారు ఈరు ఉండాలి. పోయేటప్పుడు ఎలాగరావు, మనం వెళ్ళిపోయిన శివుడు శాశ్వతంగా ఉంటాడు, అమ్మవారు శాశ్వతంగా ఉంటుంది, వా అమ్మవారి నైవేద్యానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ అలాగే ఉంటుంది. కాబట్టి వీటి కోసం వెచ్చిస్తే అదొక ఆనందం, అదొక తృప్తి. భగవంతుడు ఆ కంటికి నిజంగా రోజు కనపడతాడు కాబట్టి ఇన్ని మహా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. మానవ మాత్రం చేయగలడా ఇవి? నన్ను అన్నారే కింద సంవత్సరం చూసిందానికి ఈ ఏడాదికి మాకు మతిపోతుందండి, ఇదేమిటండి అగాధ ప్రదేశంలో ఎలా కట్టారండి అంటే, ఎలా కట్టారు? ఏమీ లేదు. కొన్ని నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి అడిగింది ఉందా, యాచించింది ఉందా? ఏమీ లేదు. దానంతా అదే సాగుతూ ఉంటుంది. ఎందుకు సాగుతుంది, ఎలా సాగుతుంది అంటే తెలియదు. ఇప్పటికి కూడా నాకు తెలియదు, నాకు మహిమ ఇది తెలియదు. హాయిగా ఎక్కడే కూర్చుంటున్నాను, పురాణం చెప్పుకుంటున్నాను, నా దారిని నేను యాత్రలు తిరిగి వస్తున్నాను, అమ్మగారు నేను తిరుగుతూనే ఉన్నాం. మా అదృష్టవశాత్తు యావత్ ప్రపంచమంతా తిరిగేశాం, చాలా క్షేత్రాలు తిరగలిగాం. ఇన్ని తిరగలుగుతున్నామంటే కేవలం పరమేశ్వరుడి మీద ఉన్న భక్తి అనమాట. ఇంత భక్తి కావాలి, ఇవన్నీ ఆయనకి సమర్పణగా వెళ్ళాలి. ఉన్నంతకాలం తిను, ఉన్నంతకాలం సుఖంగా ఉండు, కానీ చివరికి మాత్రం మిగిలేది పరమాత్మను ఒక సత్యం తెలుసుకోవటమే అంతరార్థం. అది భాగవత ధర్మం, అదే వేదముల సారం. కాబట్టి మనకి చివరికి మిగిలేది ఏమీ లేదనే జ్ఞానం ఒక్క పరమభక్తులకి మాత్రమే లభిస్తుంది. ఆ భక్తితో ఆవిడేమంది, కొడుకు మాంసమే కాదు అడిగితే నా మాంసం కూడా ఇస్తానన్నది. వలచినయేని అభువన బంధ్యునకు శివయోగి నేతకు బలకయి గారవంబైన పుత్రుడ కండన నేల నేను అవ్వల మరి నీవు ప్రాపులగు వారము కామే. ఆవిడ మాట చాలా గొప్పది. ఆ శివయోగి అడిగితే ఒక్క మన కుమారుడేమిటి, నన్ను నిన్ను అందరినీ కూడా సంహరింపజేసుకుందాం, మనల్ని మనమే చంపుకుందాం, మన మాంసం ఎవరో ఒకరి చేత వండించి ఆయనకి నైవేద్యం పెడదాం, ఏమంటావు, వెళ్ళిపోదాం, వెంటనే ఆయన్ని ఇక్కడికి పిలుద్దాం అన్నది. వెంటనే వీళ్ళు ఏం చేశారు, అమ్మయ్య భార్య అలాగే ఒప్పుకుంది కదా అని బ్రహ్మానందంతో భార్యని చందనికని వెంట పెట్టుకున్నాడు. వెంట పెట్టుకుని ఆ ముసలాయన ఉన్న చోటుకి వెళ్ళారు. నాయన ముసలాయన ఎక్కడున్నావని. ఈరోపు ఏం జరిగింది, అక్కడ ముసలాయన మామూలు ముసలాయన, మరి ఆ ముసలాయన ఏమన్నా రిటైర్ అయిపోయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ముసలాయనో, లేకపోతే స్టేట్ బ్యాంకులో పనిచేసిన ముసలాయనో, శనివారపేట స్కూల్లో పనిచేసిన ముసలాయనో, లేకపోతే నారాయణపురంలో పనిచేసిన ముసలాయనో కాదు కదా, ఆయన సామాన్యుడు కాదు. ఆ ముసలాయన అక్కడ మాయమై వీళ్ళు తిరుగుతున్న లోపు ఓ జంగమదేవర వేషం వేసుకున్నాడు. ఇప్పటికి అర్థమైందిగా ఎవరో అయినా, నేను చెప్పేది ఉంది మీకు బాగా తెలుసు నాకంటే. సాక్షాత్ పరమేశ్వరుడు పక్కన పార్వతీదేవిని, ఆయన వెంటనే ఓ జంగమదేవర వేషం వేసుకుని చేతిలో సోలం పూచుకుని
చేతిలో మరో చేతిలో డమరకం పుచ్చుకుని డుబుకు 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 అంబ పలుకు అంబో పలుకు పలుకుని వణుక్కుంటూ బయలుదేరాడు. ఎక్కడికి? సిరియాలుడు ఉన్న చోటికి. సిరియాలుడు పాఠశాలలో చదువుకుంటున్నాడు. అక్కడ మంచి అందంగా ఇంత విభూతి పూసు కూర్చున్నాడు. మధ్యలో ఎవరిని వస్తావు? గురువుగారు నమస్కారం, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అన్నాడు వాడు. వాడు బుద్ధిగాను అలాంటి ఆ సిరియాలుడు చదువుకుంటున్న పాఠశాల దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ లోపల ఉన్న గురువుగారిని, ఏమండి గురువుగారు ఇలా రండనగానే ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆ రోజుల్లో శివభక్తులు వస్తే నమస్కరించేవారు. గురువుగారు, మీ దగ్గర చిరుతొండ నంబి కుమారుడు సిరియాళుడు చదువుకుంటున్నట్టు కదా, అంటే ఉన్నాడండి, వాడు ఇక్కడే ఉన్నాడు అనగానే వాడు ఒకసారి పిలవండి అన్నట్ట. ఆ గురువుగారు, నీకోసం ఎవరో శివయోగి వచ్చాడు అనగానే కుర్రవాడు లోపల నుంచి బయటకు వచ్చాడు. ఎదురుగుండా ఉన్న శివయోగిని చూడగానే సాష్టాంగ నమస్కారం చేశాడండి. ఈ మధ్యన పిల్లల్లో చాలా మార్పు వస్తుంది. ఈ కథలు విన్నాక ఇలాంటి పిల్లలు కూడా నమస్కారం చేస్తున్నారు. గురువుగారు కనపడితే గురువుగారు ఆయన కాళ్ళ మీద పడిపోతున్నారు. బ్రహ్మానందం కలుగుతూ ఉంటుంది అది చూస్తే. ఎందుకంటే ఎంత గొప్ప సంస్కారం ఈ పిల్లలకు వస్తుంది అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళకి ఆశీర్వచనం తప్పక తగులుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు పైకి వస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఈ కుర్రవాడు అలా నమస్కరించగానే ఆయన ఎంత గొప్పవాడురా అని నుదుట ఎంత విభూతి పెట్టాడు. చిరజీవి అవుతావు అని దీవించాడు. దీవించి ఇప్పుడు ఏమంటున్నాడు? ఓ చిన్న చిచ్చు పెట్టాడు. నాయన నువ్వు ఎంత ముచ్చటగా ఉన్నావురా, బంగారంలో ఉన్నావు, అందంగా ఉన్నావు, నీ ఒళ్ళంతా విభూతి పూసుకుంటే కుమారస్వామిలో ఉన్నావు, బాలకుమారుడు వినువు, వల్లీ దేవసేవనా సమేత కుమారస్వామి నీ రూపంలో పుట్టాడేమో అన్నట్టుగా ఉన్నావు. పసివాడివి, బాగా చదువుకుంటున్న పస కలిగిన వాడివి, పశుపతికి భక్తుడివి, అటువంటి నీకు ఎంత అన్యాయం జరిగిపోతుంది ఆయన, అందుకే వచ్చానన్నట్ట. నా కోసం మీరెందుకండి బాబు ఏడుస్తారు స్వామి అన్నాడు ఆయన. ఏం చేయమంటావు? మీ నాన్న ఒట్టి మూర్ఖుడు, ఈ చిరుతొండ నమ్మంత దుర్మార్గుడు లేడు అనగా నీకు మతిపోయింది. దయతో మా నాన్నను మాత్రం తిట్టకండి బాబు, ఎవరికైనా తండ్రి తండ్రే కదా అన్నట్ట. మా నాన్న మహాత్ముడు, శివభక్తుడు అనగానే ఏది చంటాడు కూడా అంత మాట అన్నాడు. చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది అనుకుంటాం కదా, చిన్నపిల్లలకి తెలుస్తున్నంత తెలివితేటలు మనకేం తెలియవు. అమ్మో బుల్లి బుల్లి పిల్లల్లా కనపడతారు కానీ వాళ్ళ దగ్గర మాయదారి తెలివితేటలు ఉంటాయి. ఆ మధ్యలో కుర్రాడు గదిలో కనపడి పూట పూటంతా కనపడలేదు వాడు. కాబట్టి పిల్లలకు ఉన్న అన్ని అద్భుతమైన తెలివితేటలు, పెద్దవాళ్ళకి మాట వరసకు కూడా ఉండవు. మా నాన్న మహాత్ముడు, ఆయన ఏం చేశాడు అనగానే, అన్నా ఈ చిరుతొండ నంబి అని పాపాత్ముండు మీ తండ్రియే, అన్నిర్భాగ్యుడు జోగికొక్కనికి, జోగికి ఒక్కరునకు హాలా మదోన్మాదికి నిన్ను జంపి మహేశహారముగా వండింపంగ ఉన్నాడు, సంపన్న స్నేహముతోడ నీకు నెరిగింపను వచ్చి తిన్ చెచ్చరన్. నాయన చిరుతొండ నంబి మీ తండ్రే, అటువంటి వాడిని నువ్వేమో గొప్పవాడు అంటావా, అంత కటికివాడు ఉంటాడా, కసాయివాడు ఉంటాడా? కసాయివాడు కూడా పందుల్ని చంపుతాడు, కుక్కల్ని చంపుతాడు తప్ప తన కొడుకుల్ని చంపుకోడే. ఎంత దుర్మార్గుడైనా పంది మూతి కాళ్ళు కట్టేసి బతికొండగా అరుస్తూ ఉంటే కాల్చి చంపడానికి ఇష్టపడతాడు జంతువు కనుక, కానీ తన కొడుకుని అలా కాల్చి చంపుకోడే. మీ తండ్రి అంతకంటే దుర్మార్గుడిలో ఉన్నాడు. ఎవడో ఒక శివయోగి ఓ ముసలాడు ముసలి పెళ్ళంతో వచ్చి మీ నాన్న దగ్గర చేరి నిన్ను వండి వడ్డించమన్నట్ట. మీ నాన్న వాడికి మాట ఇచ్చేశాడు, మరికొద్దిసేపట్లో మీ నాన్న నిన్ను తీసుకుపోతాడు, తీసుకుపోయి కత్తిపీటతో నీ పీక కోసేస్తాడు, ఆ తర్వాత నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కోసి బజ్జీల కింద వండేస్తాడు. చెవి బజ్జీ, అందరూ మైసూర్ బజ్జీలు వేస్తారు, అరటికాయ బజ్జీలు వేస్తారు, ఆయన చెవులు బజ్జీలు, ఫింగర్ బజ్జీలు ఇలా వేసి నిన్ను వండేసి శివయోగికి పెడతాడు. అన్యాయంగా నువ్వు చచ్చిపోతావు, నీ మీదన్న ప్రేమతో నేను జాలి కలిగిన వాడిని గనక వచ్చి హెచ్చరించాను, మారు మాట్లాడకుండా స్కూల్ వచ్చి పారిపోయి ఎక్కడికైనా అన్నట్ట. నువ్వు పారిపో, దాంతో మీ నాన్న అవతల వాడిని తీసుకొస్తాడు, అప్పుడు నువ్వు కనపడవు, అయ్యో అని ఏడుస్తూ కూర్చుంటాడు. ఆ తర్వాత ఈ గందరగోళం అంతా ముగిసిన తర్వాత మళ్ళీ ఇంట్లోంచి పారిపోయిన నువ్వు తిరిగి వద్దు కానీ, కనిపించట్లేదని ప్రకటన ఇస్తాడు మీ నాన్న, అప్పుడు వద్దు కానీ అనగానే ఆయన పక్కపక్క నవ్వాడు. దీనికోసం ఇంత శ్రమపడి వచ్చావా? ఇదే నిజమైతే ఇప్పుడే వెళ్ళి మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇదిగో పేక అంటాను, ఈ పేకని కోసేయి అంటాను, లేదా నేనే కోసుకుంటాను. మా నాన్న మా అమ్మ మహాత్ములు, శివభక్తులు, శివభక్తుల కోసం ప్రాణమివ్వడం పిల్లల ధర్మం,
పారిపోయి ప్రాణం దాచుకుంటే మాత్రం ఎంతకాలం బతుకుతాం? అసలు తల్లిదండ్రులు అడగాలి, కానీ తల్లిదండ్రుల కోసం చర్మం కోసి ఇచ్చేయాలి, శరీర అవయవాలు ఇవ్వాలి. తన శరీరం సమస్తం తండ్రి కోసం తల్లి కోసం వెచ్చించేవాళ్ళు మహాత్ములు. అనగానే ఎవడు చెప్పాడ్రా నీకు ఇది? ఎవడో మోసగాడు చెప్పుంటాడు, ఏ పద్మాకర్ గారు లాంటి వాళ్ళు స్వార్థం కోసం ఇలాంటివి చెప్పుంటారు నీకు. అంతేగాని తల్లిదండ్రుల కోసం ప్రాణం ఇవ్వద్దు, ఇంకోటి ఇవ్వద్దు. వేదం ఏమి చెబుతోంది? వేదం జీవన్ భద్రాణి పశ్యతి, ఇది వేదవచనం ఉండో సుందరకాండంలో చెప్పబడిన ఈ శ్లోకం వేదవచనం, అది మర్చిపోద్దు మనం. ఇది యజుర్వేదవాక్కు, ఋగ్వేదవాక్కు. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి, ఇది పూర్తిగా వేదంలో ఉన్న మంత్రమే. వాల్మీకి వేదస్వరూపుడు. అసలు రామాయణం అంటేనే వేదం. వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము రామాయణం అనే స్వరూపముగా ప్రాచేతసుని చేత రచింపబడింది. అనగా రామాయణం అంటే వేదమే, అందుకే అందులో అన్ని వేద మంత్రాలు కనపడతాయి మనకి. జీవన్ అంటే బతికి ఉంటే, భద్రాణి శుభములను పశ్యతి చూస్తాడు. ఒక మనిషి బతికుంటే ఇవాళ కాకపోతే రేపైనా శుభం పొందుతాడు. చచ్చాక ఏం చూస్తామండి? చచ్చాక ఏం చూస్తామో మనకు తెలియదు కదా. నరకానికే పోతావో, స్వర్గానికే పోతావో, ఇంకెక్కడికి పోతావో, లేకపోతే ఏ జన్మెత్తుతావో. కుక్కగా పుట్టచ్చు, నక్కగా పుట్టచ్చు, అక్కగా పుట్టచ్చు, బల్లిగా, నల్లిగా, పిల్లిగా, చెల్లిగా, ఎలాగైనా పుట్టచ్చు. దోమగా, చీమగా, భామగా పుట్టచ్చు, పందిగా, నందిగా, దీపం కుందిగా, ఎలాగైనా పుట్టచ్చు. కాబట్టి చచ్చిన తర్వాత ఇంకా మన శరీరంలో ఏముంటుంది, ఏముండదు. అదే బతుకుంటే ఇవాళ, కాకపోతే రేపైనా మంచి చెయ్యొచ్చు, మంచి సుఖాలు పొందొచ్చు, భగవద్ దర్శనం కావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు బ్రతకాలి, బ్రతకడానికి ప్రయత్నించాలి, చావడానికి ప్రయత్నించకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. కాబట్టి ఇంటికెళ్ళగా ఏం చేస్తారు? వచ్చే మూడు విషయం తగ్గుతారా? గుళికలు తింటారా? తినకండి, బతికొండండి. తనంత తాను చచ్చేదాకా బతుకుండండి. ఎలాగో చావు వస్తే అది చచ్చే చావు, అప్పుడు మనల్ని మనం ఎలాగో రక్షించుకోలేము. ఎముడు నిజంగా వచ్చేసాడు అనుకోండి, యమధర్మరాజు గారు ప్లీజ్ అండి, ఇంకా వీలునామా రాయలేదండి, మా ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయండి, ఎవరు వాళ్ళకి రాసిచ్చేయాలండి అంటే కుదరదు. ఆయన మనకు ఒక్క సెకండ్ కూడా ఇవ్వడండి బాబు. అప్పుడు అయ్యయ్యో పద్మాకర్ గారికి ఇద్దాం అనుకున్నానండి 50,000, ఇప్పుడు వెళ్ళి ఇచ్చేస్తానంటే కుదరదు. కాబట్టి ఇవ్వాలనుకుంటే ముందే ఇచ్చేయండి. ఆ తర్వాత ఎవడు వచ్చాక ఎవడు ఒక్క సింగిల్ మినిట్ కూడా మీకోసం ఇవ్వడు పొరపాటు కూడా. యమధర్మరాజు గారికి అస్సలు జాలు ఉండదు, సిన్సియర్. టైం అంటే టైమే, రైలు లేట్ అయినట్టుగా ఆయన లేటుగా రాడు. కాబట్టి ఫలానా తారీఖు నాడు 7 గంటలకు రావాలంటే వచ్చేస్తాడు, చెప్పిరాడు, చెప్పకుండా వస్తాడు. వచ్చాక ఇంకా మనకి ఏం కుదరదు. కాబట్టి మీరు ఎవరన్నా వీలునామాలు రాసుకోదలిస్తే ముందు రాసేయండి. ఎక్కడన్నా ఫలానా చోట హైదరాబాద్లో బంజారా హిల్స్లో 500 గజాలు గురువు గారికి ఇవ్వాలనుకుంటే ముందే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఎప్పుడో ఎప్పుడో అనుకుంటే కుదరదు. 500 గజాల కోసం మళ్ళీ నేను మీ వెనకాతలు పడలేను, ఎవడి వెనకాతలకు రాలేను. కాబట్టి ఏం చేసినా ఉండగానే, బతికుండగానే చేయాలి. అందువల్ల ఏ మంచి కార్యం చేసినా బతికుండగానే, బతికుండగా కాకపోతే చచ్చాక కుదరదు. అందువల్ల బ్రతుకు, మంచి పనులు చెయ్యి. అనగా ఇలా చెవులు మూసుకున్నాడు. రామ రామ, నీ మాటలు నాకు భయం కలిగిస్తున్నాయి. ఈ శరీరం పరులకు వినియోగించకుండా స్వార్థం కోసం దాచుకోమంటావా? చిచ్చి, నాకు ఆ శరీరం వద్దు. శివునకు, మాయా మహాయోగికి నా శరీరం ఆహారంగా వెళ్ళడం చాలా అదృష్టం. చక్కని సాంబారుగా, చిక్కని పప్పుగా, మంచి కమ్మని నెయ్యిగా నా శరీరం ఆయనకు ఉపయోగపడాలి. పరోపకారార్థమిదం శరీరమనుడు వాక్యంబు వినమి సంయమివరేణ్య. ఈ శరీరం పరోపకారం కోసం అనే మాట వినలేదా అన్నాడు ఆయన. గొప్ప తండ్రి, గొప్ప కొడుకులు దొరికారా బాబు మీరు. ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు, ఒరే కొడుకుని చంపడం తప్పేమో ఆలోచించరా అంటే కుదరదు కుదరదు, మా అబ్బాయిని చంపేస్తానని మీ నాన్న అంటాడు. మీ అమ్మ 7 అవుకులు ఎక్కువ చదివింది, చదివి మా అబ్బాయే కాదు నేను మా ఆయన కూడా చచ్చిపోతూ ఉంటుంది, నువ్వు ఇంకో 10 అవుకులు ఎక్కువ చదివినట్టున్నావు, ఇప్పుడే వెళ్ళి చచ్చిపోతానంటావు. ఇలా ఉండాలి ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే నేను చాలా ఫ్యామిలీలు చూశాను ఆయన, ఫ్యామిలీ మొత్తం దొంగ ఫ్యామిలీలు చూశా. కానీ ఇలా శివుడి కోసం ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ మీది, మీ కుటుంబం గొప్పది అని ఇంకొకసారి పరీక్షిస్తానని ఏం చేశాడు? నెత్తి మీద ఇలా కొట్టాడు. కొట్టడంతో ఆ కుర్రాడు హా అని స్పృహ తప్పి కింద పడిపోయాడు, మూర్చపోయాడు, ఫిట్ వచ్చి పడిపోయాడు. ఆ కుర్రవాడికి మూర్చపోగొట్టి జంగమ్మదేవరు అదృశ్యమైపోయాడు. ఈలోపు పిల్లలు చూశారు,
అయ్యో అయ్యో సిరియాలుడు స్పృహ తప్పి పడిపోయాడు, కింద పడిపోయాడు, కళ్ళు తిరిగి పడిపోయాడు బాబోయ్ అని అరిచారు. వెంటనే వాళ్ళు గురువుగారు లోపలనే వచ్చారు. అందుకే గురువుగారు ఉండాలి సమయానికి. ఆ గురుకులంలో హాహాకారాలు వస్తున్నాయి. మామూలు హాహాకారం చెప్పారండి, హాహార హాహాకార ధ్వని కోలాహలమ చోట గురుకులంబున చలగన్. అయ్యో అయ్యో అని అరుపులు విని గురువుగారు బయటకు వచ్చారు. ఏమి కంగారు పడకండి, ఈ కుర్రవాడు టక్కం లేచి కూర్చుంటాడు, అలా కూర్చునేలాగా వేడిని చేసే బాధ్యత నాది అని ఏం చేశాడు, పురణుత పంచాక్షరీ మంత్ర పాఠశక్తి పాలమున దేశికుడు భూతి ప్రాముటయును క్రమ్మరను మూర్చ తెలిసి శిరాల శక్తి భక్తులకు భస్మమే కదా ప్రాణరక్ష. కొసమెరుపు ఎంత మంచిది, భక్తులకు భస్మమే కదా ప్రాణరక్ష. వెంటనే గురువుగారు ఎంత విభూతి తెచ్చాడు, ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అని పలుకుతూ ప్రణవముతో పంచాక్షరీ మంత్రాన్ని పలుకుతూ ఆ కుర్రాడు నుదుటి పూశాడు. పూయడంతో టక్కలు వచ్చి కూర్చున్నాడు. శివుడంతటి వాడు మూర్చపోగొడితే ఆ మూర్చ నుంచి ప్రణవ పంచాక్షరీ మంత్ర విభూతి తీర్చింది. అందుకే శివుడేమన్నాడు, శివుడు గొప్ప, శివుడి మంత్రం గొప్ప అంటే శివుడి మంత్రమే గొప్ప అన్నాడు. ఆయన శివుడి కంటే మంత్రం గొప్పదట, ఆ మంత్రం కంటే శివమంత్రంతో కూడిన భస్మం గొప్పదట. అందుకనే భక్తులకు భస్మమే కదా ప్రాణరక్ష. ఏదైనా కష్టం వస్తే ఎంత విభూతి పూయండి పిల్లలకి, శివుడికి అభిషేకం చేశాక ఎంత విభూతి పట్టుకెళ్ళి పిల్లలకి పూస్తే పిల్లలకి మూర్ఛలు రావు, దిక్కుమాలిన రోగాలు రావు. ఈ కరోనా కాలంలో ఎంతో మందిని విభూతి రక్షించింది కదటండి, లేకపోతే ఎంతమంది రాలిపోయారు, మిగిలారంటే ఈశ్వర కటాక్షం అది. అప్పుడు చిరుతొండడు మళ్ళీ పాఠశాలలో కూర్చున్నాడు. చంద్రశేఖర భూతేశ శర్వ రుద్ర అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆలోపక్కడ ఈ ఇద్దరు ఎవరు, చిరుతొండనంబి వెంగమాంబ, ఈ ఇద్దరు కలిసి శివయోగి ఉన్నటువంటి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా రండి మా ఇంటికి భోజనానికి అన్నారు. నేను నడవలేను అన్నాడు మళ్ళీ ఆ ముసలాయన. నిజంగానే ముసలాయన చూస్తే చచ్చిపోయేటట్టున్నాడు, పడిపోయేటట్టున్నాడు. వాడే నడుస్తాడు, పైగా కుష్ఠరోగం ఒళ్ళంతాను, చర్మం అంతా పాడైపోయింది. అయితే వీపు ఎక్కని వీపు మీద పెట్టుకుని తువ్వాలతో వాడు జారిపోకుండా కట్టుకుని బుధం మీద మోసుకొచ్చాడు. ముసలామణ్ణేమో ఈ తిరువెంగనాంచి మోసుకొచ్చింది, ముసలాయన్ని చిరుతొండనమ్మి మోసాడు. వాళ్ళ సామాన్లు ఉన్నాయి పక్కన కుళ్ళుగుడ్డలో. రామరా మా కుళ్ళుగుడ్డలే వాసన, వర్షానికి తడిసిపోయి ఆరేయిక పరమచండాలంగా ఉన్నాయన్నమాట. ఎవడూ పట్టించుకోకుండా ఉంటే గుడుల దగ్గర కొబ్బరి చెప్పలు చూసారా, ఈ కార్తీక మాసంలో తీసేవాడు ఉండడు అక్కడ. ఎన్ని రోజులైనా చెప్పలు అలాగే కుళ్ళిపోయి కంపొస్తాయే, అలా అయిపోయింది అక్కడ వాతావరణం. అలాంటి గుడ్డలేమో చందనికం వసుకొచ్చింది కూడా వాళ్ళ సేవకురాలు ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళని ఇంటి పూజామందిరంలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి వాళ్ళకి స్నానాలు అవి చేయించడం కోసం సిద్ధపడుతూ ఉంటే ఇంతలో ఎక్కడి నుంచో పాలు అయి పాలు అని అరుచుకుంటూ ఒక బాల్యంతరాలు అక్కడికి వచ్చింది. ఈ బాల్యంతరాలు పచ్చి బాల్యంతరాలు. ఆవిడికి పిల్లాడు పుట్టి 11 రోజులు అయ్యింది. ఆ పిల్లాడిని ఇలా చంక దగ్గర గుడ్డ కట్టుకుని ఆ గుడ్డలో వేసుకుంది. ఈవిడేమో పచ్చి బాల్యంతరాలు, బాల్యంతరాల దగ్గర పాలు లేవుట, తల్లి దగ్గర పాలు లేకపోతే ఏం చేసేవారు, పూర్వం ఆవు పాలు పోసి పెంచేవారు. ఆ ఆవు పాలు ఆ ఊళ్ళో కేవలం ఈ చిరుతొండనం ఇంట్లోనే ఎక్కువ దొరుకుతాయి. ఎప్పుడు చూసినా పాలు ఉంటాయి అక్కడ, ఎందుకంటే ఆ రోజుల్లో ఫ్రిడ్జులు లేవు కదా, ఎప్పుడు పడితే అప్పుడు పాలు పితికిచ్చేందుకు వీలుగా బోలెడన్న ఆవులు ఉన్నాయి వాళ్ళకి. అందుకని ఈ ఇంటికి వచ్చి పాలు కావాలి తల్లో అయ్యి పాలు కావాలంది. ఇప్పుడే పాలు పోస్తున్నాను నీకు, బాలింతరానికి పాలు పోసిన తర్వాతే మిగతా వంటలోకి పెడతాను అని తిరువెంగనాంచి వచ్చింది. పెద్ద కుండతో పాలు పట్టుకొచ్చింది. పని మనిషి చేత పోయించలేదు, తానే పోయడానికి వచ్చింది. ఈ పాలు ఆవిడ తెచ్చుకున్న భిక్షాపాత్రలో బొచ్చులో పోసేస్తూ ఉంటే ఆ బాలింతరాలు తిండగా ఉండక ఏగాదిగా చూసేలాగా అమ్మా అంది. ఏమిటమ్మా అంది ఈవిడ, మంచో చెడ్డో ఈ ఊరంతా ఒకటే ఘోష పెడుతున్నారు. ఓ పుకారు విన్నాను, ఈ పుకారు అలా అలా షికారు చేస్తుంది అంతటా, అది నిజమా కాదా అంది. ఏం విన్నావే అంది ఈవిడ, ప్రజలెల్లం పురి
క్రంత క్రంతల మహాపాపంబుగా పల్కెడు నిజమో కల్లయో కాని మీరట కడున్ నిస్త్రింశ భావం బునన్ నిజపుత్రు సుకుమారు చంపి ఒక దుర్నిర్వాణికిన్ జోగికిన్ భుజియం పంగనొనర్చువారట ఇది ఎందుం కల్గునే ఇద్దరం. ఊరు ఊరంతా ఒకటే పుకారుగా ఉంది, ఎవడో ఒక క్రూరుడు నీచుడైన ఓ జంగమ దేవరం ఇంటికి వచ్చాట. ఆ పాపాత్ముడితో పాటు ముసలు దొక్కుతుందిట, వాళ్ళు నరమాంసం తింటామన్నారట. మీరు మీ కన్న కుమారుడిని కోసి వండి వాళ్ళకి వడ్డించబోతున్నారని విన్నాను. ఇది నిజమేనా? నిజమైతే అది మహాపాపం కదా. ఇటువంటి క్రూరులు ఎక్కడైనా ఉంటారా? నవమాసాలు మోసి కని పెంచిన బంగారం లాంటి పిల్లవాడిని చూస్తూ చూస్తూ చంపడానికి మీ ఆయనకి బుద్ధి లేకపోతే నీకు మాత్రం చేతులు ఎలా ఆడతాయి తల్లి? ఆ పిల్లవాడి మాంసం ఎలా పెడతారు? ఒకవేళ ఇది నిజం కాకపోతే నేను అంత సంతోషించేవాళ్ళు ఉండరు. పైగా ఈ యోగుల్ని నమ్మకూడదు. జోగులు కపటోపాయ ప్రాగల్భ్యంబున నిదాన సన్నిధి కొరకై ఎన్నెన్నో మైలు చేస్తారు. ఈ యోగులు ఉన్నారే, నిధుల కోసం నరబలులు చేయిస్తారు. మీ అబ్బాయిని మీ చేతే బలిప్పించి నిధులు పొందాలనుకుంటున్నారు. ఇవి నమ్మకూడదు. అయినా ఈ శివభక్తులని అసలు నమ్మకూడదు. ఆవగింజంత భూతిమై నలది కొనిన ఆవగింజంత విభూతి పూసుకుంటే వెలది గుమ్మడికాయ ఎంత వెర్రి పుట్టు. ఎంత విభూతి పూసుకుంటే ఎంత వెర్రి పుడుతుంది? ఆవగింజ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఎంత విభూతి పూసుకుంటే గుమ్మడికాయ ఎంత వెర్రి పుట్టడం సామెత అనమాట. గుమ్మడికాయ పెద్దది కదా, కొంతమంది బొద్దలు చూశారు గుమ్మడికాయలు ఉంటే అది అంత వెర్రి పుడుతుంది. కాబట్టి బూడిద పూసుకునే వాళ్ళకి వెర్రి ఎక్కువ ఉంటుంది. నీ భర్త కన్ను మిన్ను కనుక పిల్లవాడిని చంపితే ఆడదానివి నీకు మాత్రం బుర్ర ఉండద్దా అనగానే పక్కపక్కనవి ఏమి నీకు పాలు కావాలా మా జోలి కావాలా, ప్రతివాడు రావడం మాకేదో కొత్త కొత్త బుద్ధులు చెప్పడం. ఆ బాలింతరాలు వచ్చి బుద్ధి చెప్పింది. అప్పుడు ఆవిడ పాలు పోయించుకోవడానికి వచ్చి నాకే నీతులు చెబుతున్నావు, నాకు ఆ మాత్రం తెలుసు, ఈ శరీరం గురించి తెలుసు, నా కొడుకు గురించి తెలుసు, నా గురించి తెలుసు, నువ్వు నోరు మూసుకుని వెళ్ళు, మా సంగతి మేము చూసుకుంటాం అనగానే ఏం చెబుతాం ఎవరి కర్మ వాళ్ళది అని ఆ బాలింతరాలు దూరంగా వెళ్ళి మాయమైపోయింది. ఇప్పుడు ఈ బాలింతరాలు ఎవరు? పార్వతీదేవి. అబ్బో మీకు నాకంటే బాగా తెలిసిపోతుంది. ఆ జోగి రూపంలో ఆయన పార్వతీదేవి బాలింతరాల రూపంలో వచ్చి పరీక్షించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇద్దరు కలిసి వెళ్ళి ఆ ముసలాల రూపంలో గదిలోనే పూజామందిరంలో కూర్చుని ఎన్ని చెప్పినా వీళ్ళు మారేటట్లేరు అంది పార్వతి. చెప్పానా మరి? అందుకే వాడు చెరుకు గడలు మొయ్యలేకపోతే నేను మోసాను. ఇప్పుడు అర్థమైందంటే మంచి పని చేశారండి, ఇలాంటి వాళ్ళకి చెరుకు గడలే కదా ఏదైనా మోయచ్చండి అంది ఆవిడ. అయినా మళ్ళీ వాళ్ళ పని వాళ్ళది, ఇంకా చాలా పరీక్ష ఉంది కదా, ఈ కాస్త పరీక్ష సరిపోదు. అందుకని మళ్ళీ ఆ పూజామందిరం దగ్గర కూర్చున్నారు. కూర్చుని తొందరగా వంట పూర్తి చేసి నాకు స్నానం చేయించండి ఓయ్, నాకు స్నానమాయ్, నాకు స్నానమాయ్, నాకు స్నానమాయ్ అండ మొదలెట్టాడు ఆయన. వెంటనే వీళ్ళు కంగారు పడి స్కూల్కి వెళ్ళి కుర్రాడిని తీసుకొచ్చారు. కుర్రాడు రాగానే నాన్నగారు నాకు అన్నీ తెలుసు, మీరు 100 మాటలు చెప్పక్కర్లా, తొందరగా కోసి వండేయండి అన్నాడు. వాడు వాడంత మంచివాడాడు బాబాడు. అయితే తీరావీడిని వండి కోసి వార్చుదాం అనుకున్న సమయానికి ఆ ముసలాడు అక్కడి నుంచి కళ్ళు కనపడలేదు కానీ చెవులు బాగా వినపడుతున్నట్టున్నాయి. ఇందాక వినపడలేదన్నాడు, ఇప్పుడు వినపడతాడు. కొంతమంది అండి నాకేం వినపడలేదు అంటారండి, కానీ వినపడవలసిన వినపడతాయి. మా ఇంట్లోనూ ఉంటారు కొంతమంది, ఏమన్నా వినపడలా, కానీ మన విధంగా రహస్యంగా వెలుగు మాట్లాడుకుంటే వాళ్ళు కనపడతాయి. మా ఇదారు తెలివితే అట్లు. అలాగా ఇందాకేమన్నాడు, నువ్వేం మాట్లాడావో వినపడలేదు, చెవులో మాట్లాడన్నాడు, కనపడదన్నాడు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు విని ఇదిగో నాకు అన్నీ వినపడుతున్నాయి, సరిగ్గా కనపడుతున్నాయి. కుర్రాడు స్కూల్ నుంచి వచ్చాడు, కుళ్ళు శరీరంతో ఉన్నాడు, వాడికి శుభ్రంగా తలంటి స్నానం చేయించిన తర్వాత అప్పుడు కోసి వండండి అన్నట్ట. ఓహ్, మళ్ళీ ఒకటి ఉంది. అందుకని ఏం చేశారు వెంటనే, ఒళ్ళంతా నలుగు పెట్టారట, జడల అల్లిక యూడ్చి సంపంగి నూనియ పెన్న కోకట్ల జొబ్బిలగనంటి. జడలు ఇప్పి సంపంగి నూనె రాసి బుల్లి బుల్లి పిలకల్లా ఉన్న వాటిని బాగా దువ్వి శుభ్రంగా కుంకుడుకాయ పులుస్తూ తలంటారు. ఆ తర్వాత ఒళ్ళంతా గంధం పూశారు, పన్నీరు పోశారు, సుగంధ ద్రవ్యాలు రాశారు. గొజ్జంగి నీరు అని ఉంటుంది, అంటే గులాబీ రేకుల్లోంచి వాటిల్లోంచి తీసేటటువంటి
అందమైన సువాసన నీరు ఇవన్నీ పోశారు. ఆ తర్వాత శుభ్రంగా వేడినీళ్ళతో స్నానం చేయించారు, ఒళ్ళంతా తుడిచారు, విభూతి పూశారు, ఓ బుల్లి గోచిగుడ్డ పెట్టారు. చచ్చిపోయేవాడికి మళ్ళీ బట్టలు ఎందుకు, అందుకని ఒక గోచిగుడ్డ పెట్టారు. మళ్ళీ ఆఖరిసారి అతనితో అన్నారు, నాయన మేము భైరవ దీక్ష పూనాము అని ఇద్దరు వచ్చి మన ఇంటి దగ్గర చేరారు, వాళ్ళు నిన్ను వండి ఆహారం కింద వడ్డించమన్నారు, మేము నిన్ను చంపడానికి సిద్ధపడుతున్నాం, నీకు ఇష్టం ఉందా లేదా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు వద్దంటే మేము వదిలేస్తాం, నీ అనుమతి కావాలనగానే వాడు చిరునవ్వు నవ్వాడు. అద్భుతమైన పద్యం ఇది. వాడు అన్నమాట ఏమిటో, శ్రీనాథుడు కూడా హరవిలాసంలో బాగా అందమైన పద్యంగా రాశాడు. సంసార భ్రమమిల్చుకే నీయును మత్స్వాంతంబునం లేదు, మీ వంశం బీ పరిపాటిదే ఉడుగుడి వైక్లవ్య సంభావనల్ మాంసాహారమునయ్యదల్ శివునకు మాయా మహాయోగికిన్ హింసా క్లేశము వీడుడి గురులు మీరే మిమ్ము ప్రార్థిల్చెదన్. అమ్మా నాన్న నాకు సంసారం మీద ఎంత కూడా వ్యామోహం లేదు, బ్రతకాలి అనే కోరిక లేదు, శరీరం ఉన్నంత వరకు మంచి పనులు చేస్తూ ఈ శరీరాన్ని ఇతరులకు ఇవ్వాలని నా కోరిక. మీ వంశం ఎటువంటిది, పరమ పవిత్రమైన మీ వంశంలో పుట్టిన నేను నా శరీరాన్ని ఇతరులకు ఇవ్వక దాచుకుంటానా పారిపోతానా? మీరు గురువులు తల్లిదండ్రులు, నన్ను చంపుతున్నామని భయపడకండి, హింస గురించి ఆలోచించకండి, టక్కును కోసిపారేయండి. నాకు ఆనందం ఇతరులకు ఆహారం అవ్వడం, నేను చిరునవ్వుతో శరీరం విడిచిపెడతానంటే మీరెందుకు మళ్ళీ బాధపడుతున్నారని కానీ పవిత్ర వంశంలో పవిత్రులు తప్ప అపవిత్రులు పుట్టరని నిరూపించావు, సాలగ్రామ శిలల మధ్యలో పనికిమాలిన రాయి పుడుతుందా, నీచమైన రాయి పుడుతుందా, తులసి వనంలో గంజాయి మొక్కైనా పుడుతుందేమో కానీ మా వంశంలో ఇలాంటి వాళ్ళు తప్ప మరొకరు పుట్టరని పలికి ఆయన ఓం నమశివాయ అంటూ భార్య కత్తిపేట తేగా కసుక్కని సొరకాయ కోసినట్టుగా పీక్కోసేశారు. తలకాయ మాత్రం పక్కకు పెట్టారట. ఆ తల తెగిపోతూ ఉంటే కూడా అసలు వాడు ముఖంలో వికారం లేదు, కళ్ళు మూతపడలేదు, సంతోషంతో ఉన్నట్టు, తెగిన తలలో కూడా ఆనందం కనబడుతుందంటే అసలు ఎంత గొప్ప వ్యక్తో ఆలోచించండి. సాధారణంగా మనం ఎన్ని కబుర్లు చెప్పినా ప్రాణం పోతున్నప్పుడు బాధ కలుగుతుంది, ఆ బాధ కళ్ళల్లో కనపడుతుంది, ఏ వికారం లేదట, కందలేదు, ముఖంలో వికారం లేదు, కళ్ళు అలా నవ్వుతూనే ఉన్నాయి, చిరునవ్వుతూ ఉన్నాడు. అవధానంలో మన నేను మొత్తం చివరిదాకా ఎలా చిరునవ్వు నవ్వుతూ ఉన్నానో ఆ కుర్రాడు చచ్చిపోతున్నా అంత నవ్వుతూనే ఉన్నట్ట. ఆ తర్వాత తల తీసి జాగ్రత్తగా వంటింట్లో పెట్టింది. మిగతా శరీరంలో అవయవాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కొన్ని, పెద్ద ముక్కలుగా కొన్ని కోసారు. కొంతమంది దొండకాయ కోస్తారు, ఇంత ఇంత ముక్కలు భలే కోస్తారు, అలా కొన్ని పార్ట్లు అలా కోసింది, కొన్ని పెద్ద దొండకాయలు, కొంతమంది హైదరాబాద్ కూడా వంకాయ వంకాయ కింద వేసి పారేస్తారు అందులో, అది తినలేక మనం చావాలి. ఇలా ఎలా ఎలా కొయ్యాలో అన్ని రకాలుగా కోసి ఉప్పు కారం వేసి కొన్ని, పులుసుగా కొన్ని, మెంతి బద్దలు వేసినట్టుగా కొన్ని, పులిహార కింద కొన్ని ముక్కలు, ఇలా మాంసంతో రకరకాల పిండి వంటలు చేశారు. కమ్మగా కాచిన కట్టు నంజుళ్ళను నీరు వెళ్ళగా నొత్తి నేత వేచి, మరి కొంత మాంస ముక్కల్ని ఇలా నీళ్లలో నానబెట్టి చూసారా, మీరు చూసారు అప్పుడప్పుడు అరటికాయ ముక్కలు కోసి ఏం చేస్తారు, నీళ్లలో వేస్తారు, ఆ తర్వాత నీళ్లలో తీసి పిండి ఈ అరటికాయ ముక్కలు మూకుళ్ళలో వేసి వండుతారు. అలా కొన్ని ముక్కలు వండారట, కమ్మని నేతిలో వేయించారట, చక్కగా తరిగిన సన్నని వాటితోటి గోరుచిక్కుడుకాయలు కూర వండినట్టుగా వండారట. ఈ ఎముకలు ఉంటాయి కదా, ఎముకల మాంసాన్ని మాత్రం ఆ బొమికలతో సైతంగా నేతిలో వేయించి ఒక పక్కన పెట్టారట. వాళ్ళకి మాంసాహారం వండడం రాదు, అయినా బాగానే వండారు వీళ్ళ కోసం. ఇలా ఒకటేమిటండి, కొన్ని ఒడియాల కింద, కొన్ని కడియాల కింద, కొన్ని బిడియాల కింద చేశారు, అప్పడాలతో వండారు, తీపి పులుపు కారం ఇలా షడ్రుతులుగా వాటిని వండారు. ఆ తర్వాత వీటన్నిటినీ రకరకాలైనటువంటి పళ్ళ్యాల్లో పెట్టారు. మళ్ళీ ఒట్టినే వండకూడదు కదా, వాడు ఆ ముందే చెప్పాడు ఆహారం వండేటప్పుడు కేవలం మాంసం కదట, కొన్నింట్లో ఆనపకాయ ముక్కలు వేసిన సాంబార్ కింద ఉండాలి, మళ్ళీ ముక్కల పులుసు ఈ ముక్కలతో పాటు, మరి కొన్ని ఇంట్లోనేమో మంచి వెల్లుల్లి పైరు వెయ్యాలట, మరికొన్నింట్లో కొత్తిమీర వెయ్యాలట,
ఇలా అన్నీ వేసి కరేపాకుతో సహితంగా వండారు. ఆ తర్వాత మాకు స్నానం చేయించన్నాడు వాడు ముసలాడు. ముసలాడికి ముసలాయన అంటే మన చిరుతొండనబ్బి గారు స్నానం చేయించారు, ముసలావిడికి ఈవిడ స్నానం చేయించింది. వాడికి మంచి బట్టలు కట్టారు, బట్టలు కడుతున్నసేపు అమ్మో నెప్పులు పుడుతున్నాయి అండం, కొంచెం పీడించారు. ఆ పేడంతా తట్టుకుని కూర్చున్నాక వాళ్ళకి విభూతి పూసి కూర్చోండి అన్నారు. కాళ్ళు కడిగారు, ఆ నీళ్లు నెత్తిమెత్తి తీసుకున్నారు, ఆకుల్లో శుభ్రంగా ఆహారం వండి వడ్డించారు. చేతిలో ఇక నీళ్లు పోస్తుంటే ఆపోసిన అత్తండంటే వాడు దేవా భక్తవత్సల శివ అని వాసన చూసి, కేవలం వాసన చూడటం కూడా కాదు అని మూతి ముక్కు పెట్టి, మోసం మోసం, నేను ఈ అన్నం తిన్ను, చిచ్చి చిచ్చి అన్నాడు. ఇంత కష్టపడి మా అబ్బాయిని కోసి వండి వడ్డిస్తే మోసం అంటామేమిటి స్వామి, మా దగ్గరేం మోసం ఉంది అన్నాడు పాపం చిరుతొండ నంబి. మోసము కాక ఏమిటి, ఇది నీరసం మోసం, ఇందులో మాకు కావలసింది లేదన్నాడు ఆయన. ఏదో చెప్పండి బాబు అన్నట్టు ఈయన, మీ ఆవిడ తలకాయ దాచేసింది, తలకాయ మాంసానికి ఉన్న విలువ మిగతా శరీరానికి ఉండదు, కావాలంటే అడుగు, ఆదివారం నాడు మేక తలకాయ కోసి తెచ్చుకునేవాళ్ళు అడుగు అన్నాడు ఆయన. తలకాయ మాంసానికి చాలా విలువ ఉందని అర్థమైంది మొత్తం మీద. అందుకని తల మాంసం లేనిది మేము భోంచేయమన్నాడు. మా వ్రతం అంతా భగ్నం చెందింది అన్నట్టు పైగా తల ఇక్కడ వండి పెట్టకపోవడం వల్ల. కటకట మా వ్రతంబు భగ్నంబు చెందే ఏటి పారణమిది మాకు ఏటికింకా ఉత్తమాంగంపు మాంసంబును జగిల్చి ఏల అధమాంగ మాంసమేనటు భుజింతు. అయ్యో మా వ్రతం అంతా పాడైపోయింది, ఈ కిందన్న నీచమైన అవయవాలన్నీ వండి పెట్టింది మీ ఆవిడ, పనికిమాలిన అవయవాలు. అసలైన అవయవం శిరస్సు ఉత్తమాంగం, ఈ ఉత్తమాంగం ఉండకపోతే ఎన్ని ఉంటే ఉపయోగం ఏమిటి అనగా చిరుతొండ నంబి వణికిపోయి భార్యకేసి తిరిగి, ఏమిటి తలకాయ దాచావా అన్నాడు. తలకాయ వండకూడదు అనుకున్నానండి, నాకు మాత్రం ఏం తెలుసు అండి, నేను ఎప్పుడన్నా మేకల్ని గొర్రెల్ని తీసుకొచ్చి వండానా నా బతుక్కి? మనమేమో శుద్ధ శాకాహారులం వైశ్య వంశస్థులం, వీడి కోసం కదా మొదటిసారి వండాం, జరిగింది పొరపాటే అపరాధం, లెంపలు వేసుకుంటున్నానని పరిగెత్తికెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళి కాసేపు అక్కడ వంట ఆపి తన వంట మళ్ళీ మొదలెట్టి ఈ తలకాయని రోట్లో వేసి కొట్టి ఆ మాంసం పీకి పీకి నానాయాత్ర పెట్టి ఆవిడికి తోచిన రీతిలో ఈ తల మాంసం గుజ్జంతా వండింది. బా చాలా కష్టం అండి, అసలు చదువుతుంటేనే భయం వేస్తుంది వారికి. శిరస్సుని కూడా వండింది. ఇప్పుడు వండి ఇదిగోనండి మీరు అడిగిన ఉత్తమాంగం శిరస్సు మాంసం అనగానే మళ్ళీ నా వ్రతం భగ్నం అయిపోయిందో అని అడిచాడు. నిమిషానికి ఒకసారి నా వ్రతం పాడైపోయింది అంటాడు. ఉన్న తలకాయ అంతా పట్టుకొచ్చానండి, ఇక మిగిలింది మా తలకాయలు. మళ్ళీ మీరు ఇంత వడ్డించాక వ్రతం పాడైందంటారు ఏమిటంటే, వ్రతం పాడవకేమవుతుంది, నేను నీతో ఏం చెప్పాను, నాతో పాటు నువ్వు నీ కొడుకు కూడా కూర్చుని భోజనం చేయాలన్నాను. అనగా నేను కూర్చుంటానండి కానీ నా కొడుకు ఇలా వస్తాడు అన్నాడు ఆయన. దేవరా నేను ముందే చెప్పాను నాకు ఒక్కడే కొడుకు, అయినా మీరు అన్నారు కనుక ఇంకో కొడుకు ఉన్నాడేమో చూస్తాను, ఆ కొడుకు ఎక్కడో ఆడుకుంటున్నాడేమో అనిపిస్తోంది, శివుడి సంకల్పం ఉంటే ఆ కొడుకు ఆడుకుంటున్నవాడు ఎక్కడో ఉంటాడు, కాబట్టి వాడి సంగతి తర్వాత చూద్దాం, మీరు ఓన్ చేయండి, నేను మీ పక్కన కూర్చుంటాను, నేను కూర్చుంటే నా కొడుకు కూర్చున్నట్టే కదా అన్నట్ట. కుదరదు, నీ కొడుకు కూడా కూర్చోవాలి, ఉన్న కొడుకు వెళ్ళిపోతే ఇంక కొడుకు ఎలా కూర్చుంటాడయ్యా, ఈయన తొందరపడ్డాడు అండి అక్కడ. అప్పుడే మహాత్మా, ప్రపంచంలో చాలామంది సొంత కొడుకులు కొందరు కొంత అద్దె కొడుకులు ఉంటారు, ఇప్పుడు ఆ కొడుకు లేకపోతే వ్రతం ఏ నష్టం కాదు, వాడు ఎక్కడో ఉంటాడు, మీరు నేను కలిసి భోంచేద్దాం అన్నట్ట. అప్పుడు ఆ ముసలాయన కొంచెం చిరునవ్వునవి కొంచెం కటాక్షించినట్టున్నాడు. ఓ పని చేద్దాం అయ్యా, లాస్ట్ అండ్ ఫైనల్గా నీకు పరీక్ష, నువ్వు మీ ఆవిడ అన్ని దిక్కులకి తిరిగి కుమారా రమ్మని పిలవండి, మీ మాట విని మీ కొడుకు వచ్చాడా సరే సరే, రాకపోతే అప్పుడు భోంచేసేద్దాం చక్కగాను, ఎందుకంటే ఫస్ట్ పంక్తిలో భోంచేసేవాళ్ళు ఇద్దరు ఇద్దరు ఉంటారు, ఆ ఫస్ట్ పంక్తిలో ఇద్దరం తినేద్దాం అన్నాడే. ఇదేదో బాగుంది, తప్పేముంది ఇందులో, అన్ని దిక్కులకి తిరిగి కుమారాన్ని పిలుద్దాం, వచ్చాడా సరే రాకపోతే అప్పుడే ఫోన్ చేస్తానంటున్నాడు ఆయన, ఆయనతో కలిసి మాంసం మనం తిందాం అనుకున్నాడు ఈయన. అనుకుని వెంటనే భార్యతో కలిసి ముందు తూర్పుకి తిరిగాడు, తర్వాత ఆగ్నేయం, తర్వాత దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం, అన్ని దిక్కులకి అలా తిరిగి పిలిచేట. రారావణిగ్వంశవారాసి హిమధామ రారా వికస్వరాంభోరుహక్ష రారా మహాఘోర వీర శైవాచార రారా ఘనౌదార్య రాజరాజ రారా కుమార కంఠీరవేంద్ర కిశోర రారా సమగ్ర ధీరౌహిణేయ రారా మనోభవాకార రూప విలాస రారా అసార సంసార దూర రారా నావన్నెవడుగా రారా తనూజ రారా సిరియాళ రారా నా ప్రాణపదమ రార నా కుర్ర నా జీయ రార ఎనుచు చీరు గారాపు కొడుకు రాజీవనయనా ఈ పద్యం అంతా ఒక ఎత్తు అయితే చివరిన రాజీవనయన అంటాడు కవిగారు. అంటే తామర పువ్వు రేకుల్లో ఉన్నాయట కళ్ళు. కొడుకు చచ్చిపోతే కళ్ళు తామర పువ్వుల్లో ఎవరికైనా ఉంటాయటండి అసలు ఒకసారి ఆలోచించండి. అంటే ఆవిడ కళ్ళల్లో ఏమాత్రము బాధ కనపడడం లేదు. వికసించిన తామర పువ్వుల్లాగే ఉన్నాయి ఆవిడ కళ్ళు. ఎంత గొప్ప ఉత్తమురాలు, ఎంత భక్తురాలు ఆవిడ. భార్య భర్త ఇద్దరూ కలిసి పిలిచారు. పరమ పవిత్రమైన వైశ్యవంశం అనే సముద్రంలో పుట్టిన చంద్రబింబమా రానాయన, వికసించిన తామర పువ్వు వంటి కళ్ళు కలిగిన సిరియాళ రా, వీర శైవాచారం అంటే ఇష్టపడే మహానుభవ, శైవాచారం కోసం ప్రాణమిచ్చే కుర్రాడ రా, ఔదార్యంలో త్యాగంలో కుబేరుడు వంటి వాడివి, కుబేరుడు గొప్ప దాత, నువ్వు కూడా శరీరాన్ని త్యాగం చేసిన మహాదాతవి. కుబేరుడు ఎంత గొప్పవాడండి, శరీరంలో కళ్ళు కూడా పేలిపోయాయి అయినా తపస్సు చేశాట. అందుకే కుబేరుడి కంటే గొప్ప దాత లేడు. అటువంటి నిన్ను పిలుస్తాను రా పిల్ల, సింహం పిల్ల రా, కుమారకంఠి రవీంద్ర కుమారాండలో కుమారుల్లో సింహం పిల్ల వంటి వాడివి రా. నిజంగా సింహంలాగా ధైర్యం సాహసం కలిగిన వాడు ఆయన. అందుకని అటువంటి వాడా రా. తెలివితేటల్లో బలరాముడి వంటి వాడా రా. పరమ సౌందర్యంలో మన్మధుడి లాంటి వాడివి రా. అసారం ఏ సారము లేని పనికి మారిన సంసారాన్ని దూరం చేసిన మహాత్ముడివి నువ్వు. నీకు సంసారం మీద వ్యామోహం లేదు. అటువంటి వాడారా నా బంగారు కుమారారా, గారాల కొడుకారా, మా బుజ్జాడారా, ఇలా రకరకాల పేర్లు పెట్టి అన్ని దిక్కులకి తిరిగి రారా సిరియాలా సిరియాలా అని పిలిచిందిట. నదు దిక్కులకి తిరిగింది, పెద్ద కంఠంతో అరిచింది. ఏమో వాళ్ళు చెప్పారు రమ్మందామని. అలా పిలిచిందో లేదో, ఇంతలో అన్ని వేపుల నుంచి చిన్న 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 మాంసం ముక్కలన్నీ చేరిపోయాయి. అన్ని దిక్కుల నుంచి, తూర్పు నుంచి ఒకటి, పడమర నుంచి, ఇలా రకరకాల అవయవాలన్నీ అలా వచ్చాయి. మనకి సినిమాలు చూపిస్తారు, సెల్లో వచ్చి గ్రాఫిక్లో టిక్కన అతుక్కుపోయినట్టుగా అలా అన్ని మాంస ముక్కలు వచ్చి అక్కడ జరిపే కుర్రాడైపోయాడు వాడు. అన్ని దిక్కులకి తిరిగి ఎందుకని పిలవమందో తెలుసా? ఆ ముసలాయన ముసలాడ ప్రాణం శరీరాన్ని విడిచిపెట్టాక అన్ని దిక్కుల్లో ఉన్న వాయువుల్లో పంచవాయువుల్లో కలిసిపోతాయి. అందుకే చచ్చిపోయాక కూడా కళ్ళెం దింపుడు కళ్ళెం అని పెట్టి పిలుస్తారు. నాలుగు సార్లు పిలిస్తే ఈ ప్రాణం ఒక్కోసారి అదృష్టం బాగుంటే మళ్ళీ అందులోకి రావచ్చు. అందువల్ల అన్ని దిక్కుల్లో నుంచి, పంచభూతాల్లోంచి ప్రాణమంతా శివాజ్ఞతో మళ్ళీ చేరిపోయింది. ఆ మొక్కలన్నీ ఎదురుగుండా మాంస మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కల్లో ఉన్న సారమంతా వచ్చి చేరిపోయింది అనమాట. ఎలాగ పైగా తత్తద్వ్యంజన పాక గంధ్యవయవస్థాన ప్రతానంబుతోన్ అంటే అర్థమైందా మీకు? ఏమైనా ఏమర్థం చెప్పండి. చప్పటి కొట్టేశారు ఇందాక బాధేసి. తలకాయ దగ్గర ఏమో ఒక కరేపాకు వాసన, ముక్కు దగ్గర కొత్తిమీర వాసన, రకరకాలు వేసి వండింది కదా వాళ్ళు ఆవిడ. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కారం, ఉప్పు, కొత్తిమీర, కరేపాకు, నీమహమాకు, అదేదో ఇంకేదో రకరకాలైన సుగంధ ద్రవ్యాలు, లవంగాలు, ఇవన్నీ ఒళ్ళంతా అతుక్కుపోయి ఉన్నాయి శరీరం మాంసంలో ఉండడం వల్ల. ఇప్పుడు ఆ మాంస ముక్కలన్నీ రావడంలో ఓ చోట నుంచి కొత్తిమీర వాసన, ఓ చోట నుంచి ఏమో నూనె వాసన, ఇంకో చోట ఏమో కరేపాకు వాసన, ఓ చోట ఏమో గన్నేరుపు వేసి వస్తారు. గన్నేరు కాదు కానీ అదేదో పన్నీరు, ఇలా రకరకాలైన ధనియాల వాసన, మిరియాల వాసన, ఈ వాసన వస్తుందిట. తత్తత్ వ్యంజన పాక,
ఆయా వ్యంజనములు వేసి వండినటువంటి గంధముతో కూడిన అవయవస్థాన ప్రతానం అనమాట. నిజంగానే ఓ చోట నుంచి ఏలకుల వాసన, ఓ చోట నుంచి దప్పకాయ వాసన, ఇంకో చోట నుంచి గోంగూర వాసన, సాంబారులో వేసిన ముక్కల వాసన, ఈ వాసనతో ములక్కాడ వాసన, ఈ వాసన అంతా శరీరంలో అవయవాల నుంచి వచ్చింది. అంటే మన శరీరాన్ని కూడా ఇలా రకరకాలుగా వండిన తర్వాత మళ్ళీ అతికిస్తే మన శరీరంలోంచి కూడా అలా వాసన వస్తుందన్నమాట. అద్భుతమైన భావన కదా అది. ఆ పదార్థాల వాసన అంతా అవయవాల్లోంచి మళ్ళీ బయటకు వస్తుందన్నమాట. ఒక్కో చోట నుంచి కారం కూడా కనబడుతుంది, ఓ చోట నుంచి పోపు కనబడుతుంది, మరో చోట నుంచి తేనె కనబడుతుంది, ఓ చోట నుంచి నేతి వాసన అలా వస్తుందన్నమాట. ఈ విధంగా కుర్రాడు అద్భుతంగా ప్రత్యక్షం అయిపోయాడు ఎదురుగుండా. అలా ప్రత్యక్షం కాకనే వీళ్ళకి మతిపోయింది. కుమార అని కౌగిలించుకొని, ఇదిగో మా అబ్బాయి వచ్చాడండి, మీ పక్కన కూర్చొని ఫోన్ చేస్తాడండి మా సిరియాళ్ళుడు అని అటు తిరిగి చూశారు. ఇప్పుడు అక్కడ మాంసాలు లేవు, ఆకులు లేవు, ఎదురుగుండా ముసలాళ్ళు లేరు. ఇద్దరు ముసలాళ్ళు, ముసలావిడ మాయమైపోయారండో, రిటైర్డ్ పర్సన్స్ ఇద్దరు ఇప్పుడు మాయమైపోయి అక్కడ అద్భుత దృశ్యం కనపడింది. రక్షాపాండురమైన దేహము అహిగ్రైవేయమున్ గంధరాట్కు క్షింకప్పును ప్రస్ఫురద్ఘనజట కోటిన్ శశాంకార్థమున్ చక్షుష్పద్మముతోడ పాలతలమున్ సంధిల్ల శంభుండు ప్రత్యక్షం బయ్య శిరాలు తండ్రికి హృదాహ్లాదంబు సంధిల్లగన్. ఆ క్షణమే తెల్లని శరీరముతో ప్రత్యక్షమయ్యాడు శివుడు. శివుడు శరీరమంతా తెల్లగా ఉంటాడు, ఆ పాదమస్తకం తెలుపు. ఆయన శరీరం అంటేనే తెల్లని విభూతిలాగా, మంచులాగా, చంద్రుడి వెన్నెలలాగా, మల్లె పువ్వులా ఉంటుంది. అంత తెల్లని శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. 10 చేతులున్నాయి ఆయనకి. ఒక చేతిలో జింక, ఒక చేతిలో గండ్రగొడ్డలి. చూశారుగా శివుడి చేతుల్లో ఓ చేతిలో జింక ఉంటుంది, ఆ పైకి చూడండి. ఎప్పుడు ఒక జింకను పట్టుకుంటాడు ఆయన. ఓ చేతిలో గొడ్డలి, ఓ చేతిలో సోలం, ఓ చేతిలో డమరుకం, ఇలా అన్నీ పుచ్చుకుని ప్రత్యక్షమయ్యాడు. ఇక 5 తలలు, ఒక్కొక్క తలకి 3 కళ్ళు. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, నుదుట అగ్నిహోత్రుడు 3వ కన్ను. ఇంకా జటాజూటాలు ధరించాడు, రుద్రాక్షలు ధరించాడు, అవయవాల్లో ఆభరణాలు ధరించాడు. అర్ధనారీశ్వరుడు గనక శరీరంలో సగభాగంలో పార్వతీదేవి ఉన్నది, పార్వతీదేవి అయినా కూడా చంద్రరేఖని ధరించారు. అపూర్వ సౌందర్యంతో కనపడ్డారు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు, ఆది దంపతులు, పురాణ దంపతులు, సిరియాళుడి తండ్రికి, చిరుతొండ నంబికి, ఆయన భార్య తిరువెంగనాంచికి అందరికీ దర్శనమిచ్చారు. ఈ ముగ్గురికి మతిపోయింది. పక్కన వాళ్ళ పని మనిషి చందరిక కూడా ఉన్నది. ఆ శివుడి రూపాన్ని చూడగానే ఒక క్షణకాలం నిశ్చేష్టులైపోయారు. ఇది కళ నిజమా? కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా దర్శనమివ్వని పరమాత్ముడు క్షణకాలంలో ప్రత్యక్షమయ్యాడు అనుకుని భక్తితో, తాత్పర్యంతో కాళ్ళ మీద పడిపోయారు వాడు. నిజానికి అంత తేలిగ్గైన దర్శనం ఇచ్చారటండి. ఇది ఎంత తపస్సు అండి బాబు, కొడుకుని చంపి వడ్డించడం అంటే మాటల. అంతటి మహాతపస్సు పరీక్షలో నిలబడి వాళ్ళు నెగ్గి చేశారు గనక పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. పరమాత్ముడి కోసం కొడుకులు ఇచ్చారు, దిక్కుమాలు గొలుసేవలేం మనం. ఇప్పుడు వెంటనే పాదాల మీద పడిపోయి 2 చేతులు జోడించి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు వాళ్ళు. జయ హాలాహల నీలకంధర మహేశ భక్త చింతామణి జయ గంగాధర చంద్రశేఖర జగత్స్వామి కృపాంభోనిధి జయ నీహార ధరాధరేంద్ర తనయాచారుస్తన ద్వంద్వ సంశ్రయ సంలగ్న పటీర కుంకుమ రజ సంపన్న బాహాంతర. ప్రభు కంఠంలో విషం నిలబెట్టుకుని నీలకంఠుడు అని పిలువబడ్డావు. శివుడి కంఠంలో విషం ఉంటుంది, ఆయన విషం తాగాడుగా, అందువల్ల ఆ విషాన్ని బయట కాక కడుపులోనూ కాక గొంతుకు దగ్గర అట్టే పెట్టాడు. పూర్వం పాలసముద్రం చిలికారు దేవతలు, దానవులు. దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తే అందులోంచి ముందు విషం పుట్టింది. ఈ విషం లోకాలని కాల్చేయడం మొదలెట్టింది. లోకములన్నీ విషంతో నశించిపోతూ ఉంటే దేవతలు, దానవులు శివుడి దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కరించి, ప్రభు ప్రభు మేం పాలసముద్రంలోంచి అమృతం పుడుతుంది, సంపదలు పుడతాయని ప్రయత్నిస్తే
అమృత మథనం కోసం క్షీరసాగరం మధిస్తే తీరా పాలసముద్రం చిలుకుతున్నప్పుడు అందులోంచి ముందు విషం పుట్టింది, ఈ విషము లోకములను నాశనం చేస్తోంది, దీన్ని తాగి రక్షించు అని ప్రార్థించారు. అప్పుడు ఆయన ఈ విషం బయట ఉంటే బయట ఉన్న వాళ్ళని చంపుతుంది, అలాగని నేను మింగితే నా కడుపులో కూడా కొన్ని లోకాలు ఉన్నాయి, ఈ కడుపులో ఉన్న లోకాలు కాలిపోతాయి, కాబట్టి కడుపులోనూ కాకుండా బయట కాకుండా గొంతుకు దగ్గర పెడతాను, నా కంఠస్థానంలో మాత్రం లోకాలు ఉండవు అని వెంటనే ఆ విషయాన్ని తీసుకుని గుటుక్కుని మింగి గొంతుకు దగ్గర అట్టేపెట్టాట. ఒక కాఫీ తాగి ఒక గుటకేసి అది కడుపులోకి వెళ్లకుండా గొంతుకులో అట్టేపెట్టాడు చూస్తాను, చస్తారు. పొద్దుటే కాఫీ 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 అని కలవరించే వాళ్ళందరికీ ఒక క్లాస్ ఇవ్వండి, గొంతుకులో పెట్టద్దు, బయట ఉంచద్దు, కంఠం దగ్గర పెట్టండి అంటాను. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ అట్టే పెట్టగలరా, ఇక్కడికి వెళ్ళిందంటే లోపలికి వెళ్ళిపోవలసిందే. కానీ శివుడు కాబట్టి కంఠం దగ్గర ఆపాడు, ఇక్కడే అట్టే పెట్టాట, కిందకి దిగదు పైకి రాదు. కారణం ఈ కాస్త ప్రాంతంలో శివుడి యొక్క కంఠ ప్రాంతంలోనే లోకములు ఉండవట, తక్కిన అన్ని ప్రాంతాల్లో లోకాలు ఉంటాయి. ఒకవేళ ఆ విషమే కనుక కడుపులో కడితే కడుపులో ఉన్న లోకాలన్నీ భస్మం అయిపోతాయి, బయట ఉంటే బయట ఉన్న లోకాలు బూడిదైపోతాయి. అందుకని ఆ పరమాత్ముడు కంఠంలో విషం పెట్టాడు, అప్పటి నుంచి ఆయన కంఠం నీలంగా అయిపోయింది, శరీరం అంతా తెల్లగా ఉంటుంది, కాస్త ప్రాంతం నల్లగా అయిపోయింది అనమాట. నేను కూడా లోకరక్షణ కోసం ఇంత విషం ఇక్కడ అట్టే పెట్టాను, అందుకే నా శరీరం అంతా తెల్లగా ఉండి కాస్త నల్లగా అయిపోయింది. ఈ విషయాన్ని అలా అట్టే పెట్టకపోతే లోకంలో ఎంతోమంది నాశనం అయిపోతారు. కాబట్టి మొత్తం మీద ఆనాటి నుంచి ఆయన నీలకంఠుడు విషకంఠుడు అని పిలువబడ్డాడు. ఓ నీలకంఠ, విషం కంఠంలో పెట్టుకున్న నీకు జయం కలుగ్గాక. మహేశ్వర భక్త చింతామణి, చింతామణి అని ఒక మణి ఉన్నది, అది కూడా పాల సముద్రం చిలుకుతూ ఉంటే అందులోంచి వచ్చింది. ఈ చింతామణి దగ్గరికి వెళ్ళి మీరు ఏమడిగితే దిస్తుంది. చింత అంటే కోరిన కోరికలు తీర్చే మణి గనక చింతామణి. చింతామణి అంటే చింతించిన కోరికలను ఇచ్చున్నది. చింత అంటే కోరిక ఉండవు, అది పోయి మనకు అర్థాలు మారిపోయాయి. చింతామణి అంటే కోరిన కోరికలు తీర్చే మణి. అలాగే పూర్వం ఒక ఆవిడ ఉండేదిట, ఎవడన్నా డబ్బిస్తే వాడు కోరిక తీర్చేది, కనుక ఆవిడకి చింతామణి పేరు పెట్టారు. కానీ నిజానికి చింతామణి గొప్ప పొలం అది, ఇప్పుడు ఆ పేరు ఎవరు పెట్టుకోవడం భయపడిపోయారు ఆ చింతామణి దెబ్బకి. నిజానికి చింతామణి అనే శబ్దం చాలా గొప్పది. ఆ చింతామణి గృహంలో ఉంటుంది అమ్మవారు లలితాదేవి. ఆవిడ కట్టుకున్న ఇంట్లో మణులన్నీ చింతామణులే, అందుకే లలితా సహస్రనామంలో చింతామణి గృహాంతస్థ అని ఒక నామం ఉందా లేదా? కోరిన కోరికలు తీర్చే మణులతో కట్టుకున్న ఇంటిలో నివసించే తల్లి నీకు నమస్కారము అని అర్థం అన్నమాట. నువ్వు భక్తుల పాలిటి కోరికలు తీర్చే చింతామణివి. గంగాధర గంగని ధరించిన వాడ నీకు శుభం కలుగ్గాక. చంద్రశేఖర శుభం కలుగ్గాక. జగత్స్వామి, స్వామి అంటే యజమాని, జగత్స్వామి అంటే అన్ని లోకాలకి నువ్వే యజమానివి, నీకు జయము కలుగ్గాక. కృపాంభోనిధి, అంభోనిధి అంటే సముద్రం, కృపాంభోనిధి అంటే దయాసముద్రుడా. సముద్రానికి ఎల్లలు లేవు, అలాగే ఆయన దయకు కూడా ఎల్లలు లేవు, అంత గొప్ప దయ కలిగిన వాడిని దయాసముద్రుడు అంటారు. ఇంక తర్వాత చెప్పారు, జయ నీహారధరాధరేంద్ర తనయాచారుస్తర ద్వంద్వ సంశ్రీయ సంలగ్న పటీర కుంకుమరజ సంపన్న బాహాంతర. ఇది మాయదారి శ్రీనాథుడు బుద్ధిది. పార్వతీదేవిని కౌగిలించుకున్నట్టు శివుడు. పార్వతీదేవి వక్షస్థలం మీద ఏముంటుంది, కుంకుమ ఉంటుంది, పచ్చకర్పూరం ఉంటుంది. అలా కౌగిలించుకోగానే ఆవిడ వక్షస్థలం మీద ఉన్న కుంకుమ, ఈ పచ్చకర్పూరం ఈయన కంటుకున్నాయట. పూర్వం ఆడవాళ్ళు పతివ్రతలు తమ వక్షస్థలం మీద కూడా కాస్త కుంకుమ అంటించుకునేవారు, ఇక్కడ కూడా కుంకుమ పెట్టుకునేవారు, పతివ్రతలను ఉండేవారులేండి. ఆ రోజుల్లో మా ఆయన 10 కాలాలు బాగుండాలని ఇంత కుంకుమ ఇంత పచ్చకర్పూరం ఇక్కడ రాసుకునేవారట. ఈయన ఆవిడ కౌగిలించుకొని ఈ కుంకుమ వచ్చి ఆవిడకి ఆయనకి అంటుకుందిట. అందుకని ఆయన వక్షస్థలం మీద పార్వతీదేవిని కౌగిలించుకోవడం వల్ల ఆవిడ వక్షస్థలం మీద ఉన్న కుంకుమయు పటీరము పచ్చకర్పూరము నీకు అంటుకున్నాయి. అలా అంటుకున్న వక్షస్థలంతో కనపడుతున్న నీకు జయం కలుగ్గాక. అంటే ఎప్పుడు పార్వతిని విడిచిపెట్టడని చెప్పడానికి ఇంత మాట చెప్పాడు. పార్వతిని మానసికంగా విడిచిపెట్టాడు, అంత గొప్పవాడు ఆయన అని స్తుతించగానే అప్పుడు ఈశ్వరుడు, నాయనా చిరుతొండ నంబి, నీవు ఒక గంధర్వుడివి, చాలా గొప్పవాడివి, నీ ద్వారా శివభక్తి యొక్క గొప్పతనం లోకానికి చెప్పడం కోసమే దుర్వాసుడు నిన్ను శపించాడు, ఈ పరమ పవిత్రమైన వైశ్య వంశంలో పుట్టి వైశ్యులు దాతలు ప్రాణత్యాగానికైనా వెనుకాడని వారు మాటిస్తే పురాణం కోసం ఏదైనా చేస్తారు అని లోకానికి చాటడం కోసమే ఈ వంశంలో నేను పుట్టించాను. నీ భార్య నువ్వు, కుమారస్వామి వంశతో పుట్టిన సిరియాలుడు పరమభక్తులు. ఆహా, నీ త్యాగం అపూర్వం. నీకేం కావాలో కోరుకో అనగా, నాకేం కావాలి, నీ అనుగ్రహం కావాలి చాలు అన్నాడు ఆయన. అనగానే పక్కనున్న కుర్రాడు అన్నాడు, మమ్మల్ని ఎలాగో కైలాసానికి పట్టుకెడతావు, ఈ వైశ్యాన్వయంలో 1000 గోత్రాలు వాళ్ళు ఉన్నారట, ఆ రోజుల్లో 1000 గోత్రాలు అటండి నేను చెప్పడం కదా. ఇందులో రాశాడు, వైశ్యాన్వయంబున వసుధ వర్ణనకెక్కి 1000 గోత్రంబుల వినుతుగాంచి, 1000 గోత్రాలు వాళ్ళు ఉన్నారు. ఈ 1000 గోత్రాల వాళ్ళు మేము ఏం చేస్తే అదే చేశారు, మమ్మల్ని గౌరవించారు, శివపూజకి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఈ పుణ్యాత్ములందరినీ కూడా కైలాసానికి మాతో పాటు పట్టుకుపోదాం అన్నట్ట. అనగానే ఆయన అన్నాడు, ఈ వంశాల వాళ్ళు నిన్ను నమ్మిన వాళ్ళందరికీ వరం ఇస్తున్నాను, శివభక్తి కలిగిన వీళ్ళందరూ హాయిగా 1000 ఏళ్ళు భూలోకంలో బతుకుతారు, క్రమక్రమంగా 80 నుంచి 90 ఏళ్ళు బతుకుతారు. కలియుగంలో ఇప్పుడు 80 నుంచి 90 ఏళ్ళు బతకడం గొప్ప ఆయు అండోయ్, అసలు పాతికేళ్ళకే డామ్ అంటుంటే. అందుకని ఎక్కువ కాలం జీవించి శివభక్తితో ఉన్న వాళ్ళంతా కైలాసానికి వస్తారు. ప్రస్తుతం నీతో నీ భార్యతో నీ కొడుకుతో పాటు కైలాసానికి ఎంతమంది వస్తారో చెయ్యొత్తమని వాళ్ళందరినీ పట్టుకుపోతానన్నాడు. అనగానే ఈయన మొత్తం బంధువులందరినీ పిలిచాడు, స్వామివారు ఆనతిచ్చారు, ఇప్పుడు వచ్చేవాళ్ళు కైలాసానికి రండి, ఆ తర్వాత కొంతకాలం పాటు ఇక్కడ సుఖాలు అనుభవించి వచ్చేవాళ్ళు తర్వాత వద్దురు కానీ, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, శివభక్తితో ఉంటేనే మీరంతా కైలాసానికి వస్తారనగానే వాళ్ళంతా అలాగేనండి. కొంతమంది రావడానికి సిద్ధపడ్డారు, అందరూ వచ్చేస్తారా కైలాసానికి, అమ్మో అంత తేలికేంటి, అవి ఎంత కష్టపడి బిల్డింగ్ కట్టుకున్నామండి, ఈ మధ్యనే బుల్డోజర్తో పడగొట్టేసి మరి కొత్త బిల్డింగ్ కట్టాం, కొద్ది రోజులైనా బిల్డింగ్లో ఉంటాం అన్నవాళ్ళు బిల్డింగ్లో ఉన్నారు, కాదండి అన్నవాళ్ళంతా ఆయనతో వెళ్ళిపోయారు. అప్పుడు ఈశ్వరుడు వాడికి వరం ఇచ్చి, మీరు కలియుగాంత వరకు నా లోకానికి వస్తారు, శివలింగం ఇంట్లో పెట్టుకుని శివుడికి అభిషేకం చేసి విభూతి ధరించిన వారందరికీ వరం ఇస్తున్నారు, వేరే ఎక్కువ కష్టపడక్కర్లేదట, ఇంత విభూతి ధరించి శివలింగాన్ని పూజిస్తే చాలు వచ్చేస్తారు. అందులో చాలా గోత్రాలు ఉన్నాయండి, ఆ గోత్రాలన్నీ లిస్ట్ 1000 గోత్రాలు ఇప్పుడు నేను చెప్పలేను, కానీ శీల కుల గోత్రం, బుధన కుల గోత్రం, విధున కుల గోత్రం, ఊరు కుల గోత్రం, ఇవన్నీ గోత్రాలు చెప్పారు వరుసగాను. జయకుమార్ గారు మీ గోత్రం ఏంటి? అమ్మో ఏమిటి మీకు తిరుగులేదు, ఇంత విభూతి గ్యారంటీగా వస్తున్నారు, శివుడి మీద నీళ్లు పోస్తున్నారు, ఆయన చెప్పింది ఇంతే, నీళ్లు పోయండి, విభూతి పోయండి, పెట్టుకోండి, మీ అందరికీ కైలాసం ఇస్తానంటున్నాడు ఆయన. ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతే మా క్యాండిడేట్స్ చాలా ఇబ్బంది పడిపోతాం. అందులో మీ అందరికీ భగవంతుడు వరం ఇచ్చాడు, నేను చెప్పడం కదా ఇందులో ఉన్నది. ఇలా వరం ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. పరమభక్తుడు నాయనారు అని పిలువబడినటువంటి చిరుతొండ నంబి అత్యంత భాగవతోత్తముడు శివభక్తుడు, మీరు కథ విన్నాక మీకు నేను కొత్తగా చెప్పేదేముంది, ఈయన కూడా శాశ్వతంగా కైలాసం పొందాడు, శివానుగ్రహం పొందాడు. ఆ వంశస్థులు ఆ గోత్రంలో పుట్టినటువంటి వాళ్ళంతా శివభక్తులు అయ్యారు. ఇంత కథ ఎందుకు చెప్తానో తెలిసిన, ఈ మధ్యన ఇటువంటి గోత్రాల్లో పొందినవాడు కూడా ఒక ఆయన మతం మారేట చాలా బాధ కలుగుతోంది. ఈశ్వరుడు మనకు వరం ఇచ్చి కైలాసం ఇస్తానంటే అది మాని ఈ దిక్కుమాలిన మతంలోకి వెడితే చివరికి ఎంత గొప్ప వరం పోగొట్టుకుంటామండి. ఎట్టి పరిస్థితుల్లో వాటిలోకి వెళ్ళకండి, క్షణికోద్రేకంతో ఓ రూపాయి కోసం ఒక కుర్తి కోసం వెళ్ళకండి, వెళ్ళక తరించండి, నేను మీకు వరం ఇస్తున్నాను, నన్ను నమ్మండి, ఈ శివుడు మీకోసమే వచ్చాడు. ఆ శివుడి మీద ఇక్కడున్న సమస్త ప్రాణులు, కులంతో సంబంధం లేదు, గోత్రంతో సంబంధం లేదు, నాకు జాతితో సంబంధం లేదు, వచ్చి నీళ్లు పోయండి, మీరందరూ తరిస్తారు. శివుడికి అన్ని మతాలు అంటే ఇష్టం అండి, అన్ని కులస్థులంటే ఇష్టం, అందుకే ఆయన కాశీ శ్రీశైలం ఇక్కడ చేరాడు. శ్రీశైలంలో ఎన్ని రకాల కులస్థులంతా కలిసి జంగమదేవర్లు అయ్యారో తెలుసా మీకు? వీరశైవం అనే శైవం చాలా గొప్పది. ఆయన భక్త పరాధీనుడు, ఎక్కువద్దు, ఒక్క చెంబుడు నీళ్లు పోయండి, చెంబుడు పోయిపోతే చెంచాడు నీళ్లు పోయండి, చిటికెడు విభూతి వెయ్యండి, ఒక్క ఆకు వెయ్యండి, ఆ తర్వాత ఆ విభూతి పూసుకోండి, మీరు తరిస్తారు.